శ్రీ
ప్రేయర్ స్టార్ట్ చేస్తానండి.
అలాగే అమ్మ, అలాగే.
బ్రహ్మా గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మం తస్మై శ్రీ గురవే నమః. బ్రహ్మా గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మం తస్మై శ్రీ గురవే నమః. జ్ఞానమూలం గురుమూర్తి మూజామూలం గురుపాదం మంత్రమూలం గురువాక్యం మోక్షమూలం గురుకృపా. గురు బ్రహ్మా గురుర్విష్ణు గురు సాక్షాత్ పరబ్రహ్మం తస్మై శ్రీ గురవే నమః.
అమ్మా ఓం శ్రీనాన్న పరమాత్మనే నమః.
హలో
అమ్మా, ఫస్ట్ సత్సంగానికి ఎలా వెళ్ళామనేది చెప్పమన్నారమ్మా. మా కజిన్ ఒకసారి బుక్ స్టోర్ లో ఉండగా కనిపించి ఇక్కడే సత్సంగం జరుగుతుంది, దూరానికి కూడా అందరూ వస్తున్నారు వదిన అంటే, అక్కడే నేను అక్కడి నుంచి సోమవారం అయింది, అక్కడి నుంచి డైరెక్ట్ గా లక్ష్మాంటి ఇంటికి వెళ్ళటం జరిగిందమ్మా. అప్పుడు అక్షరమణమాల జరుగుతానమ్మా. అక్షరమణమాల చెవిలో పడగానే కాళ్ళలోంచి షేక్ అయిపోయింది, వెళ్ళి లోపల సత్సంగానికి స్టార్ట్ వెళ్ళటం జరిగిందమ్మా. తర్వాత అలా సత్సంగాలకి వెళ్తా ఉంటే ఒకసారి రామచంద్రరావు గారు భగవాన్ ఉన్న ఫోటో ఒకటి ఇచ్చారమ్మా, అది మా షెల్ఫ్ లో పెట్టుకున్నాను. అలా జరిగిన సత్సంగాలకి వెళ్తున్నాం వస్తున్నాం. ఒక రోజున ఎర్లీ మార్నింగ్ 5 o'clock కి భగవాన్ ఫోటో దగ్గర నుంచి పెద్ద కాంతి సడన్ గా ఇలా ఫోకస్ కింద పడిందన్నమాట, వచ్చేసిందన్నమాట. ఇలా చూసేటప్పటికి సడన్ గా నేను భయపడ్డాను, అయ్యో నేను సత్సంగానికి వెళ్తున్నాను, నేను మంచిగా ఉండలేదేమో అన్నట్టు ఫీల్ అయ్యాను అనమాట. ఫీల్ అయ్యి ఆ రోజు సోమవారం అయింది, సత్సంగానికి మళ్ళీ వెళ్ళాను. ఆ సత్సంగం అయిపోయింది, లక్ష్మి వచ్చి నా దగ్గరికి, మీ పేరు ఏంటి, నేను మీ ఇంట్లో ఎవరన్నా ఉంటారా, నేను సాయంకాలం మీ ఇంటికి వస్తానని చెప్పాడమ్మ. అప్పుడు సాయంకాలం 6 o'clock కి ఇంద్రాంటిని తీసుకుని మన ఇంటికి రావటం జరిగింది. అది మొదలు ఆమె చివరి వరకు అలా కంటిన్యూ అయిపోయిందమ్మా. మళ్ళీ లక్ష్మాంటి ఫాదర్ ఇంటి దగ్గరకి నాన్నగారు వచ్చేవారు, వరహాలరాజు గారి ఇంటికి. వరహాలరాజు గారి ఇంటి దగ్గర నాన్నగారు కొద్దిగా మధ్యాహ్నం కూడా మేము వెళ్ళి వాళ్ళం నాన్నగారి దర్శనంకి వస్తుంది. అప్పుడు నాన్నగారు మా వంక తీక్షణంగా ఎక్కువ టైమే చూసేవారు అమ్మా, కళ్ళంతా నీళ్ళు దాటి కారిపోయి అలా వరుసగా ఒక్కొక్కరికి వడ్డించినట్టు అలా చూసుకుంటే వెళ్ళేవారు. చాలా తక్కువ మంది ఉండేవాళ్ళం, మధ్యాహ్నం తిరుగుతూ ఉండేవమ్మా. అది ఒక రోజున నాన్నగారు వరహాలరాజు గారు ఇంట్లో ఉన్నప్పుడు లక్ష్మి గదిలో నాన్నగారు ఉన్నారు కలవండి అని చెప్పారమ్మా. అంటే నాన్నగారి దగ్గరికి ఆ గదిలోకి వెళ్ళటం జరిగింది. నాలుగు పేరు అన్నారు ఎలా ఉంటున్నారమ్మా ఏం చేస్తున్నారు అని అడిగారు. నాలుగు పేరు లక్ష్మణ్ ఇంటికి వస్తాం, బింటూ నీళ్ళు పట్టుకెళ్తాం, రెండు మూడు రోజులకి అయిపోతాయి, తర్వాత మళ్ళీ వచ్చి మళ్ళీ పట్టుకెళ్తూ ఉంటాం నాన్నగారు అంటే, అప్పుడు నాన్నగారు బ్రైట్ అయిపోయి పొందుతారమ్మా అన్నట్టు గుర్తు నాకమ్మా. తర్వాత స్పీచెస్ హైదరాబాద్ వచ్చినప్పుడు మైదీపట్నం నల్లగొండలోని ఇక్కడ జరుగుతూ ఉండేవమ్మా. అప్పుడు స్పీచెస్ అయిపోయాక ఇంటికి వచ్చేటప్పటికి గాల్లో తేలి వచ్చినట్టు అనిపించేసిదమ్మా. ఎక్కడ ఫుల్గా ఉండటం, గాల్లో తేలి వచ్చేసినట్టే ఉండేదమ్మా. అది అది ఒకసారి సంధ్య క్యాసెట్స్ బాక్స్ ఇచ్చారమ్మా. అప్పుడు అందరి దగ్గర క్యాసెట్స్ ఉండి కాదు, ఇచ్చి ఇది విని నాకు ఇవ్వండి అన్నారు. అది ఒక రోజు నేను తెల్లవారుజామున పని చేసుకుంటా ఆ క్యాసెట్ తింటా ఉంటే అది రాముడికే యథాలాపంగానే వింటున్నాను. కానీ సడన్ గా నాకు లోపల లోపలికి మైండ్ లోపల లోపలికి వెళ్ళిపోయిందమ్మా. వెళ్ళిపోయాక అప్పుడు ఇదే జ్ఞానం అన్నట్టు స్ప్లిట్ సెకండ్ లో మళ్ళీ బయటకు వచ్చేసిందన్నమాట. అప్పుడు సత్సంగం ఎలా ఉంది అంటే, మధురా నగర్లో పోస్ట్ ఆఫీస్ సత్సంగాలు అంటారు కదమ్మా, అంత ఫ్రీగా ఉండేవమ్మా. ఫ్రీగా ఎలాగంటే ఎవరు పక్కన ఎవరు ఉన్నారా ఇల్ల ఇది ఏమీ కాదు, ఫుల్గా లక్ష్మాంటి సంధ్య నల్గొంట లక్ష్మాంటి ఇవి చెప్పేవారు సార్. అది నాన్నగారు భగవాన్ తప్ప రెండోది ఏమీ లేదు కనిపించేది కాదు నాకు. అది అలా జరుగుతూ ఉండేవమ్మా. లక్ష్మి గురించి చెప్పమన్నారు, తర్వాత ప్రశాంతి వచ్చాక చెప్తాను. అలాగే అమ్మా. ఒకసారి దీప అమెరికా నుండి వచ్చిందమ్మా, అమెరికా వెళ్ళిన చదువుకి. అప్పుడు అమెరికా నుండి వచ్చాక చిన్నూరు వెళ్ళాము. చిన్నూరు వెళ్తే అప్పుడు నాన్నగారితో చెప్పిందన్నమాట. నాన్నగారు అమ్మకి థాట్స్ ఎక్కువ వస్తున్నాయి, థాట్స్ ఎక్కువ వస్తున్నాయి అని చెప్పిందా. 96 నుంచి డల్నెస్ వచ్చిందమ్మా, థాట్స్ ఎక్కువ వస్తున్నాయి అనగానే నాన్నగారు అన్నారు, మీ అమ్మ మైండ్ సంగతి నేను చూసుకుంటాను, మీ వెంటనే మళ్ళీ అమ్మ నాన్న గురించి నువ్వు ఆలోచించుకో, నేను చూసుకుంటాను. మళ్ళీ ఒకసారి మేము ఇది మళ్ళీ అమెరికా నుంచి దీని పెళ్లికి కూడా నాన్నగారు పెళ్లికి కుదిరాక ముందరే వచ్చారమ్మ, హైదరాబాద్ ముందరే వచ్చినప్పుడు మేము కొద్దికి వెళ్తూ ఉండేవాళ్ళం. వెళ్ళినప్పుడు ఒక రోజున నాన్నగారు అన్నారు ఏతిని పెళ్లి కూతురు చేస్తామన్నమాట. అప్పుడు నేను వస్తాను అమ్మ నువ్వు వంట చేసి పెట్టగలవా అని అడిగాను. నేను తల ఊపి అనమాట. వెంటనే తర్వాత లక్ష్మ ఆంటీ అన్నారు వరలక్ష్మ ఆంటీ క్యారేజీ పట్టుకొస్తారు, విజయ ఆంటీ వడ్డిస్తారు, మీరు చూడండి అంటే సరిపోతుందన్నారు. నాకు ఏది థర్డ్ పర్సన్ కిందే ఉంచేవారమ్మా, నాకు ఏ బాధ్యత ఏది తలంపులు వచ్చే కానీ నాకు నాన్నగారు ఎప్పుడు పెట్టలేదు అన్నమాట. ఒక రోజున మళ్ళీ అమెరికా నుంచి వచ్చినప్పుడు మా అల్లుడు నేను దీప కార్లో ఫ్యాక్టరీ దగ్గర నుంచి జిన్నూరు వెళ్తున్నాం, నాన్నగారు దీప రాజేష్కి భోజనానికి పిలిచారు అన్నమాట. ఆ రోజు స్పీచ్ ఉందన్నమాట జిన్నూరు రమణ కేంద్రంలో. అప్పుడు దారిలో అయితే నాకు ఎవరు ఏది మాట్లాడుకోలేదు, సైలెంట్గా ఉన్నాం. ఒక్కో వాక్యం నాన్నగారి అలాగా చూపించేవారు, సైలెంట్ ఇచ్చేవారు అన్నమాట. అలా 2.5 hours అయిపోయింది, జిన్నూరు చేరుకున్నాం. అప్పుడు తర్వాత నాన్నగారు స్పీచ్ అయిపోయాక ఇంటికి వచ్చి అప్పుడు వెళ్ళిపోతా బాత్రూమ్కి వెళ్తా దీప్తో దీప్ని అడిగారు అన్నమాట, నీ సాధన ఎలా ఉందమ్మా అని. దీప చెప్తాంది ఇలాగా ఉందని చెప్తా ఉంటే నాన్నగారు సడన్ గా, అమ్మా నీకు నాకు అనుభవం లేదు కానీ మీ అమ్మగారు సైలెంట్ ని అనుభవిస్తున్నారమ్మా అని చెప్పారు. తర్వాత కూడా ఈ మా ఇంట్లో అందరూ నేను ఎక్కువ మాట్లాడతానని అనిపి అనేవారు అన్నమాట. మీ అమ్మ ఎప్పుడు మాట్లాడదు, మీ పెద్దమ్మ మాట్లాడుతుందని, మీ అమ్మ ఎప్పుడు మాట్లాడుతుందని అంటున్నారు. దీప పెళ్ళి అయిన తర్వాత పెళ్లి చూపిస్తాను. ఒక రోజున 201లో అమ్మ మెడ్రాస్ నుంచి ల్యాండ్ లైన్ కి ఫోన్ చేశారు మా నాన్నగారు. అది సడన్ గా నేను
హలో
ఎత్తిడు హలో
ఆంటీ నా మాట వినిపిస్తుందా?
ఇప్పుడు వినిపిస్తానమ్మా, ఇప్పుడు వినిపిస్తానమ్మా.
అంటే కాల్, అంటే ప్రేమ కాల్ ద్వారా కనెక్ట్ చేసింది అమెరికా నుంచి.
అమ్మా
ఉషా వినిపిస్తా
ఆంటీ, నా జన్మ ల్యాగ్ వస్తుంది
సార్.
క్లియర్గా వినిపిస్తుందా? ల్యాగ్ వస్తుందా?
క్లియర్ గానే ఉంది ఆంటీ. స్టార్ట్ చేసేసారు.
ఓన్లీ థింగ్ నాది వాయిస్ వినపడుతుందో లేదో అని చెక్ చేయడానికి మా వాయిస్ ఒకసారి హలో చెప్పమంది కృష్ణ. అయితే అన్మ్యూట్ లో ఉన్నట్టున్నాను, ఆయన మ్యూట్ లో ఉన్నట్టున్నాను. ఇప్పుడే అన్మ్యూట్ చేశారు నన్ను, ఐ మీన్ ఆన్ ఫోన్ కాల్. అంటే నా మాట క్లియర్గా వినిపిస్తుందా, ల్యాగ్ వస్తుందా?
లేదు లేదు వినిపిస్తుంది దీది, చాలా క్లియర్ గా ఉందా?
ఓకే ఫైన్ ఆంటీ, కంటిన్యూ చేయండి ఆంటీ, మీరు కంటిన్యూ చేయండి.
అలాగేనమ్మా, అలాగేనమ్మా. అది సత్సంగం లక్ష్మాంటి గురించి కూడా ఒకసారి చెప్తున్నానమ్మా. అది ఆవిడ క్లోజ్ గా మాకు ఇన్నర్ గా అండగా సపోర్ట్ గా నాన్నగారు ఆవిడ ద్వారా నాన్నగారి దగ్గర చేర్చారమ్మా ఆవిడ ద్వారా. లక్ష్మి ద్వారా నాన్నగారికి మా ఫ్యామిలీ అంతా దగ్గర అయ్యామమ్మా. ఇంకా నేను ఇందాక చెప్పిన తర్వాత దగ్గర నుంచి కంటిన్యూ చేస్తున్నానమ్మా.
అలాగే ఆంటీ, అలాగే.
అది 201లో నాన్నగారు మెడ్రాస్ నుంచి ఫోన్ చేశారమ్మా ఎలా ఉన్నారు అని. ఎలా ఉన్నారు అనగానే నేను బాగాలేదు నాన్నగారు అన్నాను. ఏమంటే ఈయన బాగాలేదు కదా నాన్నగారు అన్నమాట. అది తర్వాత రెండు మాటలు మాట్లాడాక పెట్టేశారమ్మా. అప్పుడు లక్ష్మాంటితో అన్నారంట, ఆయనకి బాగోపోతే దీనికి బాగోపోవటం ఏంటి అని అని చెప్పారంటమ్మా. నాకు నా ఇంటి తర్వాత డల్నెస్ ఉండేది కదమ్మా. తర్వాత ఒకసారి చిన్నూరు వెళ్ళామాట. చిన్నూరు వెళ్తే నాన్నగారు అప్పుడు అన్నారన్నమాట, అది ఎవరు లేరమ్మా, ఇద్దరు ముగ్గురుగా ఉన్నాం, అది బుక్ లో వేయలేదమ్మా, రేపు ఒక ఊర్లో సత్సంగం స్పీచెస్ ఉంది, స్పీచ్ ఉందమ్మా అని చెప్పారు. అయితే నాన్నగారు వస్తానని చెప్పి 2:00 వెళ్ళేటప్పటికి అందరూ ఫుల్ గా ఉన్నారు. అప్పుడు సావిత్రికి హెల్త్ బాగోలేదు, ఇక్కడ ఖాళీ ఇవ్వండి అని ఆయన పాదాల దగ్గర కూర్చోబెట్టి ఉన్నారమ్మా. కూర్చోబెట్టుకున్న తర్వాత అప్పుడు స్టార్ట్ చేశారు స్పీచ్. రెండు మాటలు అవగానే ఓ గట్టిగా మాట, ఓ అరుణాచలేశ్వరుడా, భర్త సపోర్ట్ అనుకుంటున్నాం, పిల్లల సపోర్ట్ అనుకుంటున్నాం, డబ్బు సపోర్ట్ అనుకుంటున్నాం, ఈశ్వర్ సపోర్ట్ అనుకోవట్లేదు అనగానే నాకు ఈ గుండె వచ్చి కింద పడిపోయినట్టు అయిపోయిందమ్మా. కిందటి రోజే నేను ఏం లేదు బేద బుద్ధి అంటే మన ఆత్మీయ ద్వేషం మన భేదం అనుకోవటం వల్లే అవి వస్తున్నాయి అన్నమాట. పెద్ద పెద్ద మాటలు మాట్లాడేసుకుంటున్నారు భేద బుద్ధి గురించి అన్నారన్నమాట. తర్వాత ఇది మాకు ఆపరేషన్స్ అంకుల్కి హెల్త్ అది కిడ్నీ ప్రాబ్లం కదా, ఆయన ఆయన పర్యవేక్షణలోనే ఆయన సలహాతోనే మాకు అది ఆపరేషన్ అని నిర్ణయించుకున్నామమ్మా. ఆపరేషన్ నిర్ణయించుకున్నాక ఒక అప్పుడు నాన్నగారు ఇందిరాంటి ఇంట్లో ఉన్నారమ్మా. ఇందిరాంటి ఇంట్లో ఉండగా అప్పుడు నేను గుమ్మం దగ్గర నుంచి అంటే నీకు ఎవరు హెల్ప్ ఎవరు వస్తున్నారమ్మా హెల్ప్ కోసం అన్నారు. నేను కళ్ళు వదిలేసి చూశానమ్మా. అంటే అప్పుడు అన్నారు నీ భక్తులు చూసేస్తారమ్మా అన్నారు. అలాగా భక్తులు అలాగే కంటి అయిపోతున్నారమ్మా, నాకు సపోర్ట్ గా అలాగే అయిపోతున్నారు.
ఒక అలాగే కంటిన్యూ చేసే ముందు అంటే ఇందాక నేను కనెక్ట్ అవ్వలేకపోయాను కదా, మీ గురించి ఒక రెండు మాటలు చెప్తాను. ఎందుకంటే మొత్తం మీ కుటుంబం, అంకుల్, మీరు, దీప కూడా భక్తులందరికీ ఆదర్శం. అంటే ఎంతమందికి మీరు తెలుసో తెలీదో నాకు తెలియదు, అంటే హైదరాబాద్ భక్తులందరికీ తెలుసు, జిన్నూరు, పాలకొల్లు, భీమరు సైడ్ అంతా తెలుసు, బట్ కొత్త భక్తులకి వాళ్ళకి అంత పరిచయం ఉండదు. అండ్ ఎప్పుడు కూడా బయట కనపడకుండా, అంటే ఐశ్వర్యం ఉన్నా, పలుకుబడి ఉన్నా, ఎన్ని ఉన్నా కూడా ఎక్కడా కూడా వ్యక్తి కనపడకుండా పనిచేసిన వాళ్ళలో మొత్తం మీ కుటుంబంలో ముగ్గురు సభ్యులు అలాగే ఉండేవారు. ఎందుకంటే నాన్నగారికి అతి సన్నిహితం అయ్యి ఉండి, చాలా చనువుండి, ఎన్నో సంవత్సరాల నుంచి ఆయన దగ్గరికి వచ్చి, అంకుల్ మాత్రం అసలు నాన్నగారు అంటే ఎలా సబ్జెక్ట్ వైజ్ జీవించి, అంటే ఎలా అయితే అంటే ఈశ్వర ప్రీత్యర్థం మనం ఎలా జీవిస్తే మనకి మోక్షం కలుగుతుందో అని సబ్జెక్ట్ చెప్పుకుంటూ వచ్చారు కదా ఆయన జీవితం పొడుగున. అంకుల్ యాజ్ ఇట్ ఈస్ గా జీవించడం చేశారనేది మాకు చాలా మందికి తెలుసు, హైదరాబాద్ భక్తులకి. బహుశా అంకుల్ ఎవరికి అంటే చాలా అరుదుగా తప్ప అందరికి తెలుసు ఉండకపోవచ్చు, ఎందుకంటే ఎప్పుడు ఆయన స్క్రీన్ మీదకి రాలేదు. అంకుల్ ఎప్పుడు స్క్రీన్ మీదకి రాలేదు. ఎంత గుట్టుగా పనిచేసేవారంటే అంటే చేసే పని పర్ఫెక్ట్ గా చేసేవారు, 100% సిన్సియారిటీతో చేసేవారు, ఆ ఫలితం ఆశించకుండా పనిచేసేవారు. అంటే ఒకటి, రెండోది ఏంటంటే నాన్నగారు చెప్తారు కదా, డూ యువర్ బెస్ట్ అండ్ లీవ్ ది రెస్ట్ అని. అలా అంకుల్ లైఫ్ పొడుగునా అంటే ధర్మాచరణ ఉంది, రైట్ యాటిట్యూడ్ ఉంది, కంప్లీట్ విత్ క్యారెక్టర్ ఉన్న మనిషి, గుడ్నెస్ ఉంది, ఇంటెలిజెన్స్ ఉంది, మౌనం ఉంది. అంటే ఎంత పని చేసినా కూడా పని చేసినట్టు ఆయన కనపడేవారు కాదు. ఆ వచ్చిన మనీని ఎంతలా సద్వినియోగం చేసేవారు అనేది తర్వాత ఎప్పుడో నాన్నగారు ఒక్కొక్క సందర్భంలో చెప్తే తప్ప మాకెవరికి తెలియదు. అండ్ నేను చూసింది తక్కువే అయినా అంకుల్ ఎప్పుడు కూడా అంటే నిండుకుండలా ఉండేవారు. అండ్ మీరు కూడా సమానంగా అంటే అంకుల్ కి కిడ్నీ ప్రాబ్లం వచ్చినప్పుడు ఇంకా రెండో థాట్ లేకుండా మీరు కిడ్నీ ఇవ్వడం ఆయనకి, అంటే కాన్స్టెంట్ గా ఆయన ఎలా చెప్తే అలా జీవించుకోవడం. అండ్ అంకుల్ కూడా ఒక రకంగా చూస్తే గురువు గారు లాగే వ్యవహరించారు, ఎందుకంటే ఆయన జీవిత విధానం అంతా కూడా భగవంతుడు ఎలా చెప్పి జీవించమన్నాడో అలా జీవించారు అంకుల్. అండ్ నాన్నగారు కూడా చాలా 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 గ్లోరియస్ గా చెప్తూ ఉండేవారు అంకుల్ గురించి, ఎందుకంటే ఆయనకి ఎంత హార్ట్ లో ఇష్టం అంటే అంకుల్ అంటే ఆయన్ని అలా చూసుకుంటే చాలా అన్నట్టుగా అపురూపంగా చూసుకునేవారు అనమాట. తర్వాత దీపని కూడా అలాగా. సో అంకుల్ అంకుల్ గురించి మొదలు పెట్టకుండా కుదరదు అనిపించింది, అందుకే ఇంటర్ఫియర్ అయ్యాను. మీరు కంటిన్యూ చేయండి, ఆయన కంటిన్యూ చేయండి.
అలాగేనమ్మా, అలాగేనమ్మా, థ్యాంక్ యూ అమ్మా. అది ఆపరేషన్ చేది ట్రాన్స్ప్లాంటేషన్ ఇంకా అవుతుందనక ముందర కలిసాం కదమ్మా నాన్నగారిని, అప్పుడు నీకు భక్తులే చూసేస్తారమ్మా అన్నారండి. భక్తులే అదే ఇప్పుడు వరకు కంటిన్యూ అయిపోతాను, నాకు భక్తులతోనే అయిపోతుంది. ఆపరేషన్ ముందు పెన్సిళ్ళు రెండు ట్రేలు అదే అవి వెళ్తాయి కదమ్మా, 7 o'clock వెళ్తా ఉంటే లక్ష్మి అంటే మాకు లోపలికి వెళ్ళిపోయాక అక్కడ ఫోన్ వచ్చింది అమ్మ నాన్నగారి దగ్గర నుంచి, ఎంత సపోర్ట్ గానో ఏంటి ఫుల్ గా ఫీల్ అయ్యి ఇవ్వరు. తర్వాత ఆపరేషన్ అయ్యేది ఒకసారి మీకు తెలుసు కదా, లాస్ట్ టైం దీప చెప్పింది కదా లేట్ అయింది ఆపరేషన్, అక్కడ నాన్నగారు ఎందుకు 2 hours లో వచ్చేసానని బయటకు వచ్చారు. ఇప్పుడు ఫుల్ గా నాన్న మీరు చెప్పినట్టే ఫుల్ గా నాన్నగారితో ఉంటా ఉండిపోయి ఎక్కువ స్మరించుకోకుండా అసలు ఏ పని కాదు, ఏ భోజనం చేసినా బయటకు వెళ్ళినా లేచినా పడుకున్నా ఎప్పుడు ఆయన తలుచుకోకుండా ఒక 5-10 minutes అలా ఉండి చేసుకునేవారమ్మ.
అది మీ సంపూర్ణ శరణాగత అండి అంకుల్ కి, సంపూర్ణ శరణాగతి అంటే అసలు మినహాయింపు లేని శరణాగతి అంటారు చూడండి.
అది మీరు
ఇంకా భగవంతుడు అంటే ఇంకా భగవంతుడైనా గురువు అయినా దైవమైనా అంతర్యమైన అన్ని ఆయనే అన్నట్టుగా చూసుకున్నారు ఆయన.
ఇది అంటా అంటే ఒక మాట గుర్తొస్తుందమ్మా, 2000 లో ఒకటి మాకు హెల్త్ పాడైంది, అది ప్రొడక్షన్ చాలా ఇబ్బంది అవుతుంది, మనీ ఎవరు అది సమానం అది కలెక్టర్ పంపిస్తే అది ఒక్క రూపాయి కూడా వెనక్కి రాలేదు, మనిషి వెళ్ళిపోయాడు, ఇవన్నీ క్రిటికల్ టైంలో ఒకసారి ఎలాగిండే అంటే నువ్వు నేను చేసేస్తున్నావని ఈయన ఫోటో నాన్నగారి ఫోటో చూపించారమ్మ. చూసిదంతా
అదే అంటే ఏది జరిగిపోతూ ఉన్నా కూడా ఆయన ఫోటో చూపించి మౌనంగా చూపించేవారు, మాట కూడా మాట్లాడేవారు కాదు,
మాట మాట్లాడేవారు
అంటే ఎంత డెప్త్ అండి అంకుల్ కి, అంటే ఎంత లోతైన హృదయం అంటే అండి. అంటే యాక్చువల్గా ఎన్నో సందర్భాల్లో నాన్నగారు ఎన్నో సందర్భాల్లో స్పీచెస్ లో చెప్పారు కదా, మనం ఎప్పుడూ కూడా అంటే కేవలం భగవంతుడు ప్రీత్యర్థం మనం పనిచేస్తూ ఉంటే అంటే గుర్తింపుల కోసమో ఆశింపు కోసమో లేకపోతే మనకేదో కలిసి వస్తుందనో లేకపోతే ఇది చేస్తే అది వస్తుంది అది చేస్తే ఇది వస్తుంది లేకపోతే స్వర్గానికి వెళ్ళిపోతాము ఇంకా అసలు అలాంటి అట్రిబ్యూట్స్ ఏమీ లేకుండా కేవలం ఈశ్వరుడు ప్రీత్యర్థం మనం మాట్లాడుతూ ఉంటే ఈశ్వరుడు ప్రీత్యర్థం మనం పనిచేస్తూ ఉంటే అప్పుడు కదా మనం ఆయన్ని పొందేది అని చెప్పినట్టు అంకుల్ ఎప్పుడు కూడా సైలెంట్ గా ఉండి అవసరమైతే తప్ప ఒక మాట మాట్లాడేవారు కాదు,
మాట్లాడి
ఇంట్లో వాళ్ళతో కూడా అలాగే ఉండేది. ఆశ్చర్యం ఏంటంటే ఇంట్లో వాళ్ళతో కూడా అలాగే ఉండేవారు అండి. అంటే మీ అదృష్టం ఏంటంటే ఒక పక్కన గురువు గారు ఆయన సబ్జెక్ట్ మీకు చుట్టూ అందరూ మంచి హోలీ కంపెనీ మొత్తం మన లక్ష్మణ్ అంటే విజయ్ అంటే వేణమ్మ మన లోహే గారు లక్ష్మి అరుణ లత వీళ్ళందరూ కూడా ఓన్లీ అంటే సబ్జెక్ట్ తప్ప నాన్నగారు సబ్జెక్ట్ తప్ప ఇంకేమి మాట్లాడకుండా ఏది మాట్లాడినా సబ్జెక్ట్ అనవై సమన్వయం చేసుకుని జీవిస్తూ వచ్చారు మీరు. ఏ దీపం అంటే ఆంటీ ఇంటి చుట్టూ ఉండడం, నాన్నగారు ఎప్పుడు వచ్చినా ఆయనతో కలిసి ఉండడం, ఆయన గైడ్ చేయడం, అంకుల్ కంప్లీట్ గా ఆయనకు సరెండర్ అయిపోయి ఉండడం, ఇంట్లో కూడా ఆయన ప్రవర్తన కూడా మిమ్మల్ని సబ్జెక్ట్ ఓరియంటెడ్ గా తప్ప ఇంకోలా జీవించలేని రకంగా మీకు అలా అన్ని సమకూర్చి పెట్టారంటి.
అది 100% అమ్మ 100%. అసలు పొల్యూషన్ అనేది లేదమ్మా, బయట చూసారు లేదు అంకుల్ ఆయన అతృప్తిగా ఉండేవారు, ఎక్స్పెక్టేషన్ లేదు, ఆసక్తి లేదు, ఏ విషయంలో అయినా మాకు ట్రైనింగ్ గా ఒక్కొక్క మాట వదిలేవారు. ఎలా అనేవారు అంటే ఆపరేషన్ అయ్యాక సాయంకాలం అయ్యేటప్పటికి నాకు చెప్పేవారు ఈ రోజు గడిచిపోయిందే అనేవారు. మళ్ళీ నేను సత్సంగా అది నాన్నగారు వచ్చినప్పుడు స్పీచ్ వచ్చేస్తాం కదా కొంచెం లేట్ అయితే ఈ రోజున వీణం గారిని ఇలా అన్నారు లక్ష్మి ఇలా అన్నారంటే అయితే మరి నీ సంగతి ఏంటి అని అడిగేవారు, నీ మాట ఏంటి అది వర్క్ ఇస్ గాడ్ అనేది ఎప్పుడు చెప్తా ఉండేవారు అమ్మ. నాకు మటుకు ఫ్యాక్టరీకి వెళ్ళేటప్పుడు అమ్మ అన్ని ఖాళీ చేస్తే నేను వచ్చేటప్పుడు అనేవారమ్మ, అది ఒక మాట ఇంట్లో అన్ని ఖాళీ చేసి మళ్ళీ వచ్చాక ఏమనివ్వరు కదా, మళ్ళీ 4-5 డేస్ లో వెళ్ళివారు మళ్ళీ అదే మాట అన్ని ఖాళీ చేసే అనివ్వరు.
కానీ చాలా ఆదర్శంగా జీవించారు అంటే అంటే అంకుల్ అంటే ఆయన పెద్ద స్క్రీన్ మీద కనపడలేదు మన భక్తుల్లో ఒకళ్ళుగా కనపడలేదు కానీ నాన్నగారికి ఆయనకి చాలా అంతర్లీనమైన ఆప్యాయత అది ఆయన ఆయన కూర్చున్నప్పుడు కనిపిస్తూ ఉండేది. అండ్ ఆయన జీవిత విధానం అంటే ఆశ్చర్యకరం అంటే ఒక కంప్లీట్ సాధకుని ప్రవర్తన అన్నమాట. నెవర్ టేక్ ఎనీథింగ్ ఫర్ గ్రాంటెడ్ అన్నట్టు. అవును అవును. అండ్ దీపని కూడా అలాగే ట్రైన్ చేశారంటి
దీప ట్రైనింగ్ అది ఒకటి పాజిటివ్ థింకింగ్ అమ్మ, అసలు విషయాలు ఉండదు అనవసరమైన వాటికి చూడ అది ఆల్మోస్ట్ వాళ్ళ డాడీ అన్ని వచ్చినాయి చాలా నిదానం పొల్యూషన్
లేదమ్మా
అసలు లేదు ఎవరిని హర్ట్ చేయటం ఎవరి గురించి మాట్లాడటం అసలు ఎప్పుడు లేదు చిన్నప్పుడు
అంటే మిత భాషలు ఆ మాట్లాడిన మాట చాలా సౌందర్యంగా చాలా అఫెక్షనేట్ గా ఉంటుంది అండ్ ఒక్కలా ఉంటారు అంటి అంటే తలంపు మాట క్రియ ఒక్కలా ఉండాలి అంటారు కదా వర్డ్ థాట్ అండ్ డీడ్ అలా అంకుల దీప మీరు కూడా ఐ మీన్ సాధకులకి మీరు ఆదర్శం అంటి
నాదేమో కానీ వాళ్ళు ఇద్దరు అలా ఉంటారమ్మా. అది ఇప్పుడు మీరు అన్న తర్వాత మాట చేద్దా అన్నది ఎంత కరెక్ట్ అమ్మా. ఆ ఫోన్ లో కూడా అమ్మ అని నేను అంటే యాడ్ చేస్తే అది ఇవ్వండి.
చాలా హ్యూమిలిటీ అంటే ఎప్పుడు కూడా వినయం, వినయం కోల్పోలేదాంటి సత్వగుణం వినయం. అంటే అంటే అందరూ ఎక్స్ప్రెస్ చేయొచ్చు చేయలేకపోవచ్చు సబ్జెక్ట్ ని, కానీ జీవిత విధానం అంటే అంటే మన మన జీవిత విధానమే ఆదర్శం అన్నట్టు జీవించారండి మీరు అంకుల దీప కూడా. అంటే బయట వ్యక్తులకి ఎక్కువ మనకి తెలిసిందచ్చి తెలియకపోయింది అది అప్రధానం. అంటే భగవంతుడి దృష్టిలో మీరు ముగ్గురు మాత్రం ఆయన ఎలా చెప్తే అలా జీవించి ఆచరించి ఆదర్శంగానే ఉంటారండి.
అది గురువు ఇచ్చిన గిఫ్ట్ అమ్మా, గురువు ఇచ్చిన గిఫ్ట్. దీప అప్పుడు ఫ్యాక్టరీకి వెళ్తుంది, వన్ మంత్ బయట డీలర్స్ వీళ్ళతో మాట జాగ్రత్త వల్ల ఎంత ఇదిగా డిస్టర్బెన్స్ లేకుండా జరిగిపోతున్నాయమ్మా.
అంటే కిడ్నీ ఆపరేషన్ అయిన తర్వాత ఇంకా 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 సిన్సియర్ గా ఇంకా డిటాచ్ చేస్తూ వచ్చారు కదా అంకుల్.
చాలా
అంటే ఇంకా ప్రతిరోజు భగవంతుడు అంటే మళ్ళీ నాకు పునర్జన్మ ఇచ్చారు అన్నట్టు ఏ రోజుకి ఆ రోజు ఈరోజు సద్వినియోగం చేసుకుంటున్నానా లేదో చూసుకుంటూ వచ్చేవారు కదా.
అవునమ్మా. ఈ ఆపరేషన్ అయ్యాకమ్మా ఒకసారి నాన్నగారు మమ్మల్ని చూడటానికి వచ్చారమ్మా. ఓన్లీ 10 నిమిషాలు ఉండి వెళ్ళిపోతాం అన్నారండి. గదిలో ఈయన్ని కొంచెం కలవకూడదు కదా, అందులోనే ఇన్ఫెక్షన్స్ వస్తాయని లోపల ఉన్నప్పుడు అప్పుడు పళ్ళులో ఏవో పెట్టి అక్కడ పెడితే నాన్నగారు అన్నారు భగవంతుడు ఇవి చూడటమ్మా లోపల మైండ్ ఎలా ఉందనేది చూస్తాడన్నారు. ఇందిరాంటి ఇంటి దగ్గర నుంచి ఫోన్ లిఫ్ట్ పాడైంది కరెక్ట్ అయ్యాక ఫోన్ చేస్తాం అప్పుడు రమ్మన్నారండి. వెంటనే లిఫ్ట్ రెడీ అయిపోయిందంట కానీ నాకు తెలీదు నాన్నగారు 40 మినిట్స్ ఉండిపోయి ఎన్ని రకాలుగా మాట్లాడారమ్మా. అప్పుడు అన్నారు ఈశ్వరుని ఎన్ని లిఫ్ట్ అయిపోయింది తెలియలేదు అది. తర్వాత నాకు కాదమ్మా లిఫ్ట్ నాన్నగారు ఇందిరాంటి ఇంటికంటే లిఫ్ట్ పాడైందంట, మన ఇంటి దగ్గర ఉండగా వచ్చేస్తారని లిఫ్ట్ పాడైంది ఫోన్ చేశాక మీరు వదిలిగాని.
ఓ రైట్, ఫోన్ చేస్తే అందుకే ఇక్కడ ఆగారు 40 మినిట్స్. ఓకే 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 ఓకే.
కానీ లిఫ్ట్ వెంటనే కరెక్ట్ అయిపోయింది కానీ మనకు ఫోన్ చేయటం వాళ్ళు మర్చిపోయారు. అది ఈశ్వర్ నిర్ణయం అమ్మా 40 మినిట్స్.
చాలా స్వీట్ ఆంటీ అలా చూసుకుంటే. తర్వాత కూడా మీకు గుర్తుందా అంకుల్ నాన్నగారు లాస్ట్ ట్రిప్ హైదరాబాద్ వచ్చినప్పుడు కూడా జస్ట్ అవలాపంగా వచ్చారు ఆంటీ దారి. పాపం ఎప్పుడు ఇబ్బంది పడ్డ ఇష్టంలో ఎప్పుడు పిలిచేవారు కూడా కాదు కదా. అలా వచ్చిన ఆయన దగ్గర దగ్గర 2 గంటలు ఉండిపోయి అసలు జీవితానికి సరిపడి చెప్పవలసినవి అన్ని చెప్పేశారు మీకు దీపకి.
అవునమ్మా అవునమ్మా, అరగంట ఉంటానమ్మా.
అంటే సరెండర్ గురించి, గురువు వైభవం గురించి, సరెండర్ గురించి ఎంత వైభవంగా అంటే ఇంకా అందరూ అసలు ఇంకా టైం మర్చిపోయాం ఆయనకి, టైం అయిపోతుందని ఆయన మర్చిపోయారు మనం మర్చిపోయా ఇంకా భోజనానికి లేట్ అవుతుంది అన్నారు అని ఎంత చెప్పినా ఇంకా అసలు ఆయన అనుకున్నది కంప్లీట్ గా ఆయన తెలియచేసే వరకు లెగలేదు.
అవునమ్మా చాలా సంతృప్తి అయిపోయిందమ్మా.
చెప్పండి.
తర్వాత నాకు ఇంక వేరే ఆపరేషన్ అయింది. అప్పుడు నాన్నగారికి, నాన్నగారు హైదరాబాద్ వచ్చారు ఒకసారి 1 నెల తర్వాత. ఎవరికీ తెలియదు లక్ష్మ అంటే ఇంట్లో 2 డేస్ ఉండి తర్వాత ఇంద్రాంటి ఇంటికి వస్తా లక్ష్మ అంటే ఫోన్ చేశారు అన్నమాట. ఇంటి మిమ్మల్ని చూడటానికి నాన్నగారు వస్తున్నారు. అలా వచ్చారమ్మా అది అది చెప్పలేంది నాకు విలువ తెలియంది. 1 అవర్ ఉండి వెళ్ళారమ్మా. తర్వాత సంధ్య అంటే విజయ అంటే ఇంటి వేరే ఇల్లు రిపేర్ చేయటం వల్ల వేరే చోటుకి వెళ్ళారు కదా విజయ అంటే. అప్పుడు మన ఇంట్లో సత్సంగం పోవడం జరిగిందమ్మా. అప్పుడు ఒక విషయంలో నాన్నగారు అన్నారు ముందు ఇలాగా లక్ష్మీవారం కూడా ఒకసారి కలుస్తున్నావు నాన్నగారు అంటే దీపంకి నూనె పోసినట్టు అవుతుందమ్మ, దీపం వెలుగుతుంది కదా మనం నూనె పోసినట్టు అవుతుంది అని చెప్పారమ్మ. ఈ సంధ్య మనది విజయానికి వేరే చోటకి వెళ్ళినప్పుడు సంవత్సరం మీద పైనే మన ఇంట్లో స్వచ్ఛంగా జరిగిందమ్మ. సంధ్యానికి వచ్చి చాలా మాకు బాగా కనెక్ట్ అయ్యి ఈ భగవంతుడితో నాన్నగారితో కనెక్ట్ అయ్యేలా చేసి దేహం ఉండగా నాన్నగారు దర్శనం వల్ల ఉపయోగం అంతా చెప్పి సరెండరింగ్ ప్రార్థన ఇవన్నీ క్లారిటీగా మాకు చెప్పివారమ్మా. తర్వాత అమ్మా ఏంటో తర్వాత అంకుల్ కూడా మళ్ళీ తేడా చేసింది కదమ్మా, అది ఒకసారి ఆపరేషన్ ముందే డయాలసిస్ అయింది అప్పుడు ఇంకా మళ్ళీ నాన్నగారిని కలుస్తానో లేదని ఒకసారి జిన్నూరు ఆయన నేను బయట చెప్పరు కదా అంకుల్ వెళ్ళమ్మాట అమ్మా, వెళ్తే అన్ని ఎంతగా చూసారమ్మా ఎంత ఇదిగా చూసి మేము వచ్చేస్తా ఉంటే ఎంత లుంగితో నాన్నగారు మా వెనకాలి కారు వరకు వచ్చేస్తున్నారు కానీ మేము చూసుకోలేదు. వెనక నుంచి ఎవరో పిలిచి నాన్నగారు వచ్చేస్తున్నారని తిరగగానే ఇంత బ్రైట్ గా ఉంది అకౌంట్ నేర్పండి అని అంటున్నారండి. అలాగే రెండు
అంటే అంకుల్ ఆల్మోస్ట్ ఎవ్రీ మంత్ ఫస్ట్ సెకండ్ తారీఖులో మోస్ట్లీ ఫస్ట్ డే అంటే నాన్నగారు అక్కడ ఊళ్ళో లేకపోతే తప్ప ఫస్ట్ డే వెళ్ళి కనిపించేవారు అనమాట. అయితే ప్రతిసారి వచ్చినప్పుడు నేను గమనించింది ఏంటంటే నేను ఎప్పుడు అక్కడ ఉన్నా అంకుల్ వచ్చి వెళ్ళిపోయేటప్పుడు ఎప్పుడు కూడా అంకుల్ కూడా గేటు ఆ కారు వరకు నేను లెక్కించుకున్నా ఆయన తిరిగి వచ్చేవారు కాదు. ఎందుకంటే ఎంత ఇష్టం అంటే అంటే ఆయన విడిచిపెట్టలేక ఆయన కూడా వెళ్ళేవారు అనమాట. ఇంకా అంటే ఆయన ఎంత రెస్పెక్ట్ ఇచ్చేవారంటే ఆయన ఎంత మొహమాట పడేవారో అంత రెస్పెక్ట్ ఇచ్చేవారు అందరు. అసలు మీరు రావద్దు అంటే అలా కాదు నా సనా ఆనందం కోసం వస్తున్నానని ఎన్ని కారు వరకు వెళ్ళి దించి వచ్చేవారు అనమాట. యాక్చువల్గా మనకి యూట్యూబ్ లో ఒక వీడియో కూడా ఉంది అంకుల్ దించి వెనక్కి వస్తూ ఉంటే తీసామన్నమాట అది.
క్యాన్సర్ అని మనకు తెలియదు ఇంకా అప్పటికే ఏమో ఆయనకి ఇంట్యూషన్ చెప్పిందో ఏమో ఈయన మళ్ళీ అంత కష్ట టైంలో కూడా జునూరు వెళ్ళి నాన్నగారిని కలవటానికి వెళ్ళినట్టున్నారు. వెళ్ళి వచ్చేస్తామంటే నాన్నగారు రెండు సంచులు కట్టెన్ పక్క నుంచి పట్టుకొచ్చేసి కారులో అంతవరకు చెరువు దగ్గర వరకు కారు ఉంటుంది కదా అక్కడి వరకు వచ్చి సాగనంపి పెట్టారని చెప్పారమ్మ. అది నాకు ఎందుకో డౌట్ వచ్చింది ఎందుకంటే ఫస్ట్ టైం డయాలసిస్ ఆపరేషన్ ముందరు ఇలా వచ్చారు, ఈ రెండోసారి నేను లేను ఇలా వచ్చారంటే నాన్నగారు మటుకు ఒకసారి అనిపించింది అమ్మ నాకు. అప్పుడు ఇది టెస్ట్ అయింది అన్ని అయింది తలకు ఆపరేషన్ చేశాక తెలిసింది క్యాన్సర్ అని. అప్పుడు నాన్నగారు లక్ష్మి నాన్న ప్రతిరోజు 4 రోజులు తీసుకొచ్చారమ్మ, ఎన్ని రకాలుగా బ్లెస్ చేశారో శరణాగతి గురించి లక్ష్మణ్ చెప్తా ఉంటే లక్ష్మణుడమ్మ అయింది శరణాగతి అమ్మ అని చెప్పారు. ఆయన వెళ్ళిపోయాక ఒక మా ఫ్రెండ్తో బుక్రాలతో అంటున్నారు యాక్సెప్ట్ చేసేద్దాం అంటే అనారోగ్యాన్ని యాక్సెప్ట్ చేసేద్దాం అని చెప్తారు అమ్మ. ఆయన అది మళ్ళీ అప్పుడు వరుసగా 4 రోజులు వచ్చారు కదమ్మా, తర్వాత రేడియేషన్ ఇవన్నీ అవుతున్నాయన్నమాట నాన్నగారు అన్ని చెప్పెళ్ళారు. తర్వాత రేడియేషన్ అవుతా ఉంటే దీపందే మిషన్కి చూపించి వచ్చేస్తున్నాం అమ్మా హాస్పిటల్లో అడ్మిట్ అయిపోదాం అని చెప్పిందమ్మ. ఎన్నో సింప్టమ్స్ తెలిసినాయి అది వారం వారం తేడా వచ్చేస్తుంది అనమాట. వారం వారం తేడా వచ్చేస్తే లక్ష్మణ్కి 10 రోజు వచ్చి చూసుకునేవారమ్మ, పొద్దుట నైట్ మళ్ళీ ఫోన్ చేసేవారు ఎలా ఉందని. రోజున ఇంకేం తెలియట్లేదు జాగ్రత్త నవ్వులేస్తున్నారు సడన్ గా ఫోన్ చేశారు. అప్పుడు వెంటనే వచ్చి ఇంటెన్సివ్ కేర్ లో పెట్టేస్తారు. అప్పుడు మాట్లాడి వెంటనే నాపల్ కేర్ తీసుకెళ్ళిపోండి మీకు అలవాటు ఉంది కదా అని అంబులెన్స్ లో ఇవన్నీ భక్తుల ద్వారా అన్ని నిమిషాల మీద జరిగిపోతున్నాయి. నేను థర్డ్ పర్సన్ కింద ఉన్నానమ్మా, వాళ్ళే అన్ని రెడీ చేసేసుకున్నారు, అన్ని చేసేసుకున్నారు, డాక్టర్తో మాట్లాడేస్తున్నారు, అక్కడ ఈయన తీసుకెళ్ళి అక్కడ పెట్టేసి అన్ని ఎంత విఐపీలా జరిగిపోయినాయి మాట. అది నాన్నగారు ద్వారా గ్రహిస్తానమ్మా, నాన్నగారు గ్రహిస్తూ అలా అన్ని రూములు కూడా దొరకంటే పెద్ద పెద్ద రూములు అన్ని దొరికినాయమ్మా. అలాగా మళ్ళీ నాన్నగారు వైజాగ్ నుంచి టికెట్ తీసుకుని మూడు సార్లు ప్రతిరోజు వచ్చారు ఆయన బ్లెస్ చేశారు. అప్పుడే ఆయన ఉన్నదే నాము అని చేసుకుని అలా మళ్ళీ
అప్పుడు అంకుల్ అదే సర్జరీ పడుతుందని అడ్మిట్ చేశారు కదా. అప్పుడు కొంచెం సీరియస్ అని తెలియగానే లక్ష్మ ఆంటీ కాల్ చేసి చెప్పినప్పుడు కరెక్ట్ గా వైజాగ్ వచ్చి ఒకటి 2 రోజులు అయింది అంతే ఆంటీ నాన్నగారు. అయితే ఇది కాల్ చేస్తే వెంటనే అంటే నేను నాన్నగారు వైజాగ్ లో ఉన్నారని ఇక్కడ నుంచి బయలుదేరాను ట్రైన్ కి. బయలుదేరి నుంచి వెళ్తూ ఉంటే కాల్ చేశారనమాట, ఎవరు వైజాగ్ వదిన పద్మధుని చేసి ఇలాగా ఉషా నాన్నగారు హైదరాబాద్ వచ్చేస్తున్నారు రేపు పొద్దున్న, దీపావళి ఫాదర్ కొంచెం బాగోలేదంట అంటే నేను ఊరుకుంటాను రావ ఇంకా అయితే రావడం అన్నానమాట. అయితే నాన్నగారు ఫోన్ తీసుకుని అలా కదమ్మా ఉషా నువ్వు ఇటు వచ్చేసేయి, మనం ఫ్లైట్ లో కలిసి మళ్ళీ హైదరాబాద్ వెళ్దాం అన్నారు మొన్నటి మార్నింగే అనమాట. సో ఇక్కడ నుంచి ట్రైన్ ఎక్కి వైజాగ్ పొద్దున్న దిగా అంటే ఆయనతో ఫుడ్ తీసుకుని ఆయనతో మళ్ళీ ఫ్లైట్ ఎక్కి రిటర్న్ హైదరాబాద్ వచ్చాను అనమాట.
అవునమ్మా.
అప్పుడు అంకుల్ గురించి చెప్తూ వచ్చి మనం కలిసి వెళ్దామమ్మా హాస్పిటల్ కి అని అంకుల్ ఔన్నత్యం నాకు అంటే దారి పొడుగునా చెప్తూ ఉన్నారనమాట. అంటే అంకుల్ ఎలాంటి ఆయన, ఆయన ఎలా వర్క్ చేశారు, ఆయన జీవితం పొడుగున ఆయన ఎంత ఆదర్శంగా జీవించారు, ఎంత సత్వగుణం అయింది, అంటే పని అంటే పని వర్షిప్ కింద ఎలా ఎలా చేశారు, ఆయన చేస్తున్నట్టు అసలు బయటికి కనపడకుండా కేవలం అంటే ఈశ్వరుడు ప్రీతి అర్థం ఎలా వర్క్ చేశారు ఇవన్నీ ఆ జర్నీలో చెప్పారండి.
అవునమ్మా
బాగా గుర్తు, ఎందుకంటే అంటే అసలు ట్రైన్ ఎక్కకుండా ఆగిపోవాల్సిందాన్ని రమ్మని ఆ ఫ్లైట్ లో తీసుకొచ్చి ఆ దారి పొడుగున అంటే స్టేషన్ ఎయిర్పోర్ట్ కి వచ్చేటప్పుడు ఫ్లైట్ లో మళ్ళీ దిగి మళ్ళీ హైదరాబాద్ ఎయిర్పోర్ట్ కి అదే ఎయిర్పోర్ట్ నుంచి ఇంటికి వచ్చే వరకు అంకుల్ గురించి చెప్తూ ఉన్నారు అనమాట. అందుకు నాకు బాగా గుర్తు ఆ సన్నివేశం.
అవునమ్మా
లాస్ట్ డే వరకు కూడా అంకుల్ అసలు ఎక్కడ 1% ఎంత పెయిన్ ఉన్నా ఆయనకి అంత పెద్ద సర్జరీ అయినా కూడా ఎక్కడ ఆయన విశ్వాసం కానీ ఆయన శరణాగతి కానీ రవ్వంత చదవలేదండి.
ఆ పెయిన్ అని కూడా ఎక్స్ప్రెస్ చేయలేదమ్మా, ఇబ్బంది అని కానీ పెయిన్ అని కానీ ఎవరికి ఏది చెప్పలేదమ్మా. అసలు చాలా ఇదిగా ఉంది కదమ్మా. ఈ హాస్పిటల్కి వచ్చాక కూడా నాన్నగారు 3 రోజులు వచ్చారు కదమ్మా, ఆయన పొజిషన్ అంతా ఒక్కొక్కటి ఒక్కొక్క రోజున ఒక్కొక్క రకంగా చెప్పేవారు. 3వ రోజున ఇంకా ఎంత నీట్ గా చెప్పారంటే ఆఫ్టర్ డ్రెస్సింగ్ కూడా ఇలా ఉండాలని నాకు చెప్పారు. ఆయన వెళ్ళిపోతారని చెప్పకుండా చెప్పారు. ఆఫ్టర్ డ్రెస్సింగ్ ఇలాగే ఉండాలి అని దేవ్ కి నాకు చాలా సపోర్ట్ ఇచ్చారు. అసలు తీసుకొచ్చారు కదమ్మా ఇంటికే, తీసుకొచ్చి ముందరి అన్ని వేరే చాలా స్పెషల్ గా జరిగిపోయినాయి. అది వచ్చేటప్పుడు ఇంటికి వచ్చి నేను గడప నుంచి ఇంట్లోకి అడుగు పెట్టే లోపల నాకు ఈయన లేకుండా నేను ఉండగలన్నా అని కూడా నా థాట్ రానివ్వలేదు అమ్మ నాన్నగారు. ఉండ అనగానే ఆఫీసర్ అండి, లోపల థాటే ఆఫీసర్. ఇంకా 12 రోజులు 13 రోజులు ఎంత దైవికంగా జరిగినాయో అమ్మా, వెళ్ళిపోయిన ఇల్ల లేదమ్మా,
చాలా దైవికంగా అంటే ఆయన దగ్గరుండి చూసుకున్నట్టుగా మొత్తం అన్ని కార్యక్రమాలు చాలా దైవికంగా జరిగినాయి
అన్నినమ్మా. మళ్ళీ నన్ను దీప నాకు ఎంతలను సావిత్రి ఎక్కడికి తీసుకెళ్దాం అనుకున్నారన్నమాట, ఫ్యాక్టరీ కోడబిల్ల అని. అది దీప్ సావిత్రికి ఇక్కడ కంఫర్ట్ గా ఉంటుంది హైదరాబాద్ లో అయితే అన్ని రకాలుగా చూసారమ్మా, అన్ని రకాలుగా. మళ్ళీ ఈయన వెళ్ళిపోయాక గురు పౌర్ణం ముందుగా హైదరాబాద్ వచ్చారమ్మా. హైదరాబాద్ వచ్చి మళ్ళీ మమ్మల్ని చూడటానికి వచ్చి ప్లస్ చేసి ఈయన ఫోటో దగ్గర మళ్ళీ బ్లిస్ పెర్ఫానికేషన్ అని చెప్పారమ్మా. అది ఈయన వెళ్ళిపోయాక నాకు అప్పుడు ఈయన ఉండగానే ఒక 6 అవర్స్ మెమరీ చూపించారమ్మా. మెమరీస్ వెళ్ళంత దారి కార్పిని తెల్లవారుదాని 2 నుంచి 6 వరకు అలా కంటిన్యూగా చూపించారమ్మా. మళ్ళీ హాస్పిటల్లో రూమ్కి ఇచ్చినప్పుడు లోపల చాలా విపరీతమైన పెయిన్ 1 అవర్ చూపించారమ్మా. మళ్ళీ కడిగేసినట్టు అయిపోయింది. తర్వాత ఈయన వెళ్ళిపోయాక కొన్ని రోజులకి మళ్ళీ వెల్త్ అనేది కనిపించి వెల్త్ స్టార్ట్ అయిందమ్మా. భక్తుల ద్వారా నాకు అన్ని ఫుల్ఫిల్ చేశారమ్మా. వెల్త్ లేకుండా చేస్తారు. మీరు ఉషా ఒకసారి మీరు అరుణాచలానికి నాకు ఫోన్ చేశారమ్మా సడన్ గా. నేను ఇవాళ్ళే వచ్చానండి. ఆమెగారు ఒక చెప్పారు లోక వాసన లేకపోతే 90% లోపలికి వెళ్ళిపోతుందమ్మా మైండ్ అని చెప్పారు. చెప్పి పెట్టేశారమ్మా. ఇప్పటికీ గుర్తొస్తా ఉంటుంది నాకు లోక వాసన సంబంధించింది ఏదైనా వస్తే. మళ్ళీ మా మదరు మా నాన్నగారిని మా అమ్మగారికి కూడా అద్భుతంగా తగ్గిందమ్మా. ఒకసారి సిల్పూర్లో స్పీచెస్ ఇచ్చి ఉంటారు నాన్నగారు. ఒక రోజున ఒకసారి మా తమ్ముడు తీసుకుని మా ఇంటి ముందరేమాట అది ఒకసారి స్పీచ్ అయిపోయాక ఇంటి దగ్గర నాన్నగారు ఫోన్ చేస్తున్నారు. ఫోన్ చేస్తా అంటే నాకు అప్రయత్నంగా నాన్నగారు అంటే మా అమ్మగారికి నాన్నగారికి భక్తి ప్రసాదించరా అన్నానండి అని వెంటనే నాన్నగారు ఫోన్ చేసి ఆయన బ్రైట్ అయితే ప్రహ్లాదుడు అడిగినట్టు అడిగేవమ్మా అన్నారు. అక్కడి నుంచి వాళ్ళ లైఫ్ లో నాన్నగారు ఇంకా స్టార్ట్ అయిపోయింది మాట. వర్క్ స్టార్ట్ అయిపోయిందండి. 2వసారి స్పీచ్ ఇంకొకసారి మళ్ళీ చిలుకూరులో స్పీచ్ అయినప్పుడు నేను వెళ్ళానమ్మా. వెళ్తే నాన్నగారు వచ్చారు. ఇంట్లో సైలెంట్ గా డీప్ గా వెళ్ళిపోయి తర్వాత స్పీచ్ స్టార్ట్ చేసినప్పుడు చెప్పారు నేను సమాధి స్థితిలోంచి లోపలి వచ్చి మాట్లాడుతున్నాను అన్నారు. మా నాన్నగారి పేరు పెద్ద వెంకటరామరాజు అన్నమాట. పెద్ద వెంకటరామరాజు గారు వాళ్ళ కొడుకు కోడలు కూతురు అల్లుళ్ళు మనవలు అందరూ మా భక్తులని ఎంత బ్రైట్ గా బ్లెస్ చేశారమ్మా. అది మర్చిపోలేను నేను. అది మా అందరికి చాలా సంతోషం. మా మదరు తేడా చేస్తున్నారు. 17 ఇయర్స్ అయిపోయిన తర్వాత ఫస్ట్ టైం నేను ఇంకా ఉంటేనే నాన్నగారిని ఒకసారి దర్శనం చేయించిన అన్నారంట. ఆ మాట మరి ఏమో నాన్నగారు చివరి టైంలో వచ్చారమ్మా చిలుకూరు. వచ్చి ఎంత బ్రైట్ అసలు వచ్చి లోపలికి రాగానే మా మదరు కూర్చోవడం కూడా ఇబ్బంది. నమస్కారం నాన్నగారు అన్నారు. తల మీద చేయి పెట్టారు. మళ్ళీ చివరి మాట నాన్న అన్న మాట పూర్తవలేదు. నమస్కారం 2 చేతులు కిందికి వెళ్ళిపోయినాయమ్మా. 2-3 నిమిషాలు ఉండి మాతో మాట్లాడి బయటకు అంతే. అమ్మ ఫ్రెష్ గా ప్లెజెంట్ గా అయిపోయారు. అయితే ప్రాణం వదిలేశారమ్మ. నాన్నగారిని అలా ఫోటో కూడా పెట్టింది అక్క. అలా చూస్తే ప్రాణం వదిలేశారమ్మ. అది ఎలాగని అప్పుడు అందరూ ఫోన్ చేసి ఒకళ్ళు నాన్నగారు ఇలా అమ్మ ప్రాణం వదిలేశారని కానీ నాకు తెలుసమ్మా అన్నారు. అలాగే నాన్నగారు కూడా అలా బ్లెస్ చేశారమ్మా. ఒకసారి అమ్మ భీమవరం హౌస్ ఉంది కదా అక్కడ ఒకసారి అక్కడ కూడా ఉంటే అక్కడికి వచ్చి ఆ ఇంట్లోకి వచ్చారు. అప్పుడు నాన్నగారు భీమవరం వచ్చినప్పుడు ఎప్పుడన్నా ఇల్లు వాడుకోవచ్చు అన్నారన్నమాట అన్నమాట. అంటే వెంటనే వెనక్కి అని అమ్మ నీకు ఎప్పుడన్నా 10 రోజులు ఉంటానికి వీలు పడుతుంది వీలవుతుందమ్మా నీ ఎప్పుడన్నా 10 రోజులు ఉండొచ్చు అమ్మ ఇక్కడ అన్నారు. కానీ ఈయన కలపలేదు. ఈయన కావాలని కొనిపించారమ్మ. అంటే ఈయన ఉండరని సుబ్రహ్మయ్య గారు మీరు మేము వస్తామంటే మీరు వస్తారులేని అంటే చూడండి అలా చెప్పారన్నమాట. నాకు తర్వాత తర్వాత ఒకసారి భీమవరం అది వరమ గారి ఇంటి దగ్గర నేను వెళ్ళానమ్మా. వరం నాన్నగారు వచ్చినప్పుడు వరమ గారి ఇంటికి నేను వెళ్ళాను. అది నాన్నగారు మార్నింగే ఎవరో వస్తే వెళ్ళిపోతా సావిత్రి నీ సాధన ఎలా ఉంది అని చెప్పి వెళ్ళిపోయారు. మళ్ళీ వెనక్కి వచ్చేటప్పటికి నేను పక్కోళ్ళతో చెప్పాను ఏం బాగలేదని చెప్పానమాట. అంటే అప్పుడు కూర్చొని సావిత్రి ఎప్పుడు బ్రెయిన్లోనే ఉంటుంది, లోపల ఉండలేదు, లోపల లేదు, బ్రెయిన్లోనే ఉంటుంది. అది ప్రతి మనిషిలో మంచి ఉంటుంది, చెడ్డ ఉంటుంది. మన చెడ్డని చూస్తే మన దారి ఇరికైపోతుంది. అరుణాచల రమణ అనుకుంటా అది అది అరుణాచల రమణ అనుకుంటా ఉంటే మనకి నీ తెలివి వల్ల మన తెలివి వల్ల బయటపడలేం, ఆయన దయ కలిగి నిన్ను ఒడ్డుని పడేస్తాడమ్మా అన్నారు. ఒక్క అంకులు వెళ్ళాక కొన్ని ఇబ్బందులు ఉంటాయి కదా, అస్తమాని గుర్తొచ్చేసేది మాట ఆ విషయంలో ఇలా చెప్పి. నాకు 2 మంత్స్ కూడా ఆ విషయం గుర్తురాలేదమ్మ నాన్నగారు ఇలా మాట్లాడాక. నాకు 60 ఒక రోజున మేము జిన్నూరు ఇద్దరు ముగ్గురం కలిసి మా ఫ్రెండ్స్ తో వచ్చామంట. విజయ అంటే నాన్నగారు అక్షంత్ సావిత్రికి ఆ 60th బర్త్డే అన్నారు. అవునమ్మా మేము విజయవాడ వెళ్తాం, వెళ్ళి వచ్చే వరకు మీరు ఉండండి అని అక్షంత్ లేదమ్మా అనుకోకుండా విజయవాడ ప్రయాణం క్యాన్సిల్ అయిందన్నమాట నాన్నగారు. అప్పుడు నేను వెళ్తే నాన్నగారు అన్నారు ఆ రోజు ఎవరు వస్తారు వాళ్ళు ఇక్కడ భోజనం చేస్తారమ్మా, ఇక్కడ భోజనం పెట్టుకుందాం, మీ చుట్టాలని అన్ని ఒక 1000 మందిని పిలుస్తావా అన్నారండి. అలా చూసే నాకు గుర్తు లేదు అసలా. చూస్తే 20 మంది ఉన్నారమ్మా చుట్టాలు. చుట్టాలు వచ్చారు, స్పీకర్ ఇంటర్వ్యూ పెట్టారు. ఎంత బాగా నాకు కొన్ని మాటలు చాలా అది కొన్ని మాటలు అది స్పీచ్ చెప్పారు. నాకు కొన్ని ఏంటంటే నాకు చూపించేలాగా మార్గం చూపించేలాగా చెప్పారు మాట. ఎలా అన్నారంటే మీ మ్యారేజ్ లైఫ్ సక్సెస్ అని. మళ్ళీ శ్రీరామతరాజు గారికి ఏదైతే చెందే అవన్నీ నీకు చెందుతాయమ్మా అన్నారు. శ్రీరామతరాజు గారికి ఏదైతే ఉన్నాయో అవన్నీ నీకు కూడా చెందుతాయమ్మా అన్నారు. మాట జాగ్రత్త చాలా నేను కొన్ని చాలా చెప్పారమ్మా నాకు.
అలా చాలా పర్సనల్ గా కూడా చాలా చాలా గైడ్ చేశారు కదా అంటే
ఏంటమ్మా.
అంటే పాపం మీరు ఎప్పుడు దూరంగా ఉండి పాపం అలాగే దూరంగా ఉండి సబ్జెక్ట్ రాసుకుని వెళ్ళి ఎప్పుడు ఇబ్బంది పెట్టకుండా అలా దూరం దూరంగానే పాపం ఉండేవారు మీరు. కానీ నాన్నగారు సందర్భం వచ్చినప్పుడు చూసుకుని పర్సనల్ గా కూడా మీకు చాలా గైడెన్స్ ఇచ్చారు కదా.
చాలానమ్మా, అది 15 టైమ్స్ అన్నా మన ఇంటికి వచ్చారమ్మా ఎప్పుడైతే ఏ రకంగా అయితే.
అవును అవును,
మామూలు సపోర్ట్ కదమ్మా. ఎప్పుడు ఇప్పుడు నేను అది మాట్లాడి చెప్పుకుంది లేదు కానీ నాకు అన్ని చాలా అడగక్కర్లేకుండా అన్ని చేసేసారమ్మా. అది కాకుండా మరుసటి రోజు ఇంకా నేర్చుకోను అమ్మా నాన్నగారు జిన్నూరు వెళ్ళాం. జిన్నూరు వెళ్తే నాన్నగారు సాయంకాలం 2-3 o'clock ఏమో నాన్నగారు బయట ఈ వాకిట్లో కూర్చుంటారు కదా కొత్త ఇంట్లో, అక్కడ కూర్చుంటే పక్కనే కూర్చున్నాను. అప్పుడు అన్నారు నాన్నగారు శ్రీరామకురాజు గారు కష్టపడ్డారమ్మా, స్టార్ట్ చేశారు సడన్ గా స్టార్ట్ చేసి శ్రీరామకురాజు గారు కష్టపడ్డారమ్మా మీరు చూపుపడుతున్నారా అన్నారు. అయితే నేను అనుకున్నానమ్మా అవునా బాహ్యంగా అనుకుని అవునా అంటారా అన్నాను. ఆయన ఉత్తమ లోకాలకి వెళ్ళారమ్మా, మీ జ్ఞానమే వస్తుంది, ఇది తప్ప రెండో సవకాశం లేదన్నారు. ఇది తప్ప మీకు రెండో సవకాశం లేదు అని చాలా బ్లెస్ చేశారమ్మా. లాస్ట్ లో మళ్ళీ మన ఇంటికి వచ్చారు కదమ్మా, మీరు ఇందాక చెప్పారు కదమ్మా ఎంతో సంతృప్తిగా ఉండేది. ఇల్లు కట్టిన కొత్తలో కూడా వచ్చారు నాన్నగారు, వచ్చి అన్ని చూసి అప్పుడు ఇంటికి వెళ్ళాక కూడా చెప్పేవారంటే రామకృష్ణుడికి పెద్ద పెద్ద గదులు ఇష్టం అంట కదమ్మా. దీప హౌస్ పెద్ద పెద్ద గదులు విశాలంగా ఉంటాయి, విశాల ఎన్ని సార్లు అడిగారంటమ్మా, ఎన్ని సార్లు చెప్పారంటమ్మా. అంతే
పర్వాలేదు అంటే విధానంగా చెప్పండి. అదే నాకు ఒకసారి అదే అంటే అందరూ ఉన్నది ఉన్నట్టుగా ఎక్స్ప్రెస్ చేయడం అంటే ఓరేటర్గా ఉండడం అందరికీ సాధ్యం కాదు, కానీ అంటే హృదయంలో ఉన్న లోటు అది మీరు చెప్పలేకపోయినా మీ జీవిత విధానంలో చూసాం కదా మేము. అదే అది నిజంగా మాటల్లో పెట్టగలిగితే వేరే సబ్జెక్ట్ అవసరం ఉండదు అంటే మీ సత్సంగంతో యాక్చువల్ గా ఒక 2 వారాలు నెవరేసుకోవచ్చు అన్నమాట.
మటుకు అది ఇప్పుడు కరోనా కదమ్మా, రూపం లేదు నామం లేదు రూపం లేదు, చాలా ఇన్నర్ గా తీసుకెళ్ళిపోతున్నారమ్మా నాన్న భక్తుల ద్వారా సత్సంగం ద్వారా చాలా. అది సత్సంగం గురించి నేను చెప్పలేనమ్మా, దాన్ని మాటల్లో పెట్టలేం, అంత
బాగుంటుందమ్మా.
ఆంటీ కూడా మీరు వచ్చాక మాట్లాడలేదు కదా ఆంటీ లక్ష్మ ఆంటీ గురించి, ఆవిడ మాకు ఇన్నర్గా అందగా యాక్టివ్ గా ఎంతో స్వతంత్రంగా చాలా సపోర్ట్ఫుల్ గా చాలా నాన్నగారి దగ్గర ఆవిడ ద్వారా నాన్నగారి దగ్గర అయిపోయామమ్మా. ఎప్పుడు ఏంటి గదిలో నాన్నగారు ఉన్నారు కలవమన్నా ఏది చెప్పినా నాన్నగారు మాటలు ఏది చెప్పినా దగ్గర చేసేసారమ్మా నాన్నగారికి, అది
మర్చిపోలేదండి.
సత్సంగం ఇది మాకు భక్తులు, ఇది నాన్నగారు మా ఇంటికి వచ్చినప్పుడు చాలా బ్లెస్ చేశారు ఈ భక్తులతో మనకు. నాకు ఏది తెలియని వాళ్ళకి చాలా ఏదో మరి అది చెప్పలేను, అది జీవిత విధానం ఏంటి ఇన్నర్ ఏంటి భక్తి ఏంటి అన్ని విషయాల్లోనే చాలా మాకు సపోర్ట్ అయిపోయినాయి. బయట జీవితం లోపల జీవితం ఆధ్యాత్మికం అవునండి, ఏదైనా మాట విషయంలో అవునండి, అన్నిటిలోనే ఎలా జీవించాలి అన్ని సపోర్ట్ అయిపోయింది. వెలికి లేకుండా జీవితం అయిపోయింది
అంటే ఇంకా మీరు అంటే మీరు సరౌండెడ్ బై హోలీ కంపెనీ ఆల్వేస్.
అవునమ్మా అది మటుకు 100%.
అసలు మామూలు అదృష్టం కాదంటే అంటే ఎటు తిరిగినా ఇంట్లో సభ్యులు కానివ్వండి ఫ్రెండ్స్ కానివ్వండి అన్ని విధాలుగా హోలీ కంపెనీ తప్ప మీకు 2 తెలియదు అండి.
అయ్యే బాబా అది మటుకు చాలా నాన్న చాలా నమ్మ, నాకు ఆ విలువ తెలిస్తే చాలా అదృష్టం చాలా మళ్ళీ. అది ఒక చెప్పారు
క్వైట్ గా వర్క్ చేస్తుంది. చెప్పండి చెప్పండి
అంటే చెప్పమ్మా.
దీప కూడా యాజ్ ఇట్ ఈస్ గా అంకుల్ లాగా చాలా సాఫ్ట్ అండ్ స్వీట్ స్పోకెన్ అన్నమాట. అవసరానికి మాట్లాడుతుంది, అక్కర్లేకుండా ఒక్క మాట మాట్లాడదు. అంటే వాచా వేదాంతం ఒకటి, అనుష్ఠానం ఒకటి. అనుష్ఠానం కంప్లీట్ గా ఉన్న భక్తుల్లో అంటే అందరికి అది సాధ్యం కాదు కదా అండి. అసలు ఎంత ముచ్చటగా అనిపిస్తుందో అంటే మేము నేర్చుకోవాల్సినవి కూడా వాళ్ళ మీ దగ్గర నుంచి చాలా ఉన్నాయి అనిపిస్తుంది మీ ముగ్గురు నుంచి.
అలా అనుకుంటున్నారు అలా అనుకుంటుంది
అంటే డిసిప్లిన్ అండి, అంటే ఒక ఒక స్టేట్ ఆఫ్ డిసిప్లిన్ అది. అవును
అది గురువు ఇచ్చిన
చాలా డిసిప్లిన్ బిహేవియర్ అన్నమాట.
గురువు ఇచ్చిన అయితే అమ్మా దయ్యం గురువు దయ్య ఏదన్నా అన్ని రకాలుగా ఫుల్ఫిల్ చేశారమ్మా నాన్నగారు నాకు అన్ని రకాలుగా ఇన్నర్ అవుట్ చుట్టూర ఇంకా ఎటు చూసినా పొల్యూషన్ అనేది లేదు.
అవును అవును
నాన్నగారు ఒకసారి దీప మీరు వచ్చే లోపల నేను చెప్పానమ్మా అసలు డల్ గా ఉన్నానంటే అప్పుడు థాట్స్ ఎక్కువ వస్తున్నాయంటే అమ్మ మీ అమ్మ మైండ్ సంగతి నేను చూసుకుంటాను, నీవు మీ అమ్మని నాన్న గురించి నువ్వు ఆలోచించు అన్ని చివరి వరకు చేసేసారమ్మా, ఇప్పుడు అదే చేస్తున్నారు, నాకు థర్డ్ పర్సన్ కి మంచారమ్మా నా డల్లో కూడా విడిగా చూసిలా పెట్టేశారు, జరిగి దాన్ని అలా చూసిలా చేశారు.
కానీ భలే కదా, తర్వాత కూడా మళ్ళీ సత్సంగం, సంధ్యాంటి కూడా చాలా సంవత్సరాలు స్టాప్ చేశారు, మళ్ళీ నాన్నగారే చెప్పి స్టార్ట్ చేయించారు అనమాట, నీకు చెప్పాలి సత్సంగాలు స్టార్ట్ చేయాలి అని. అదే ఆంటీ మేము మాట్లాడుకున్నప్పుడు అంటూ ఉంటారు, చాలా ప్రోత్సహిస్తారు ఆంటీ మమ్మల్ని కూడా, అంటే మీరు ఇలా చేస్తూ ఉండాలని సంధ్యాంటి పాప అప్పుడప్పుడు చేసి చాలా ప్రోత్సహిస్తారు. చాలా బ్యూటిఫుల్ గా సత్సంగం రన్ చేస్తున్నారు ఎవ్రీ సాటర్డే. ఇంకా ఆంటీ పెండింగ్ మాట్లాడించడం, మాట్లాడి అందరూ మాట్లాడి మళ్ళీ ఎప్పుడో చేస్తానన్నారు అనమాట.
హొందాగా లవ్లీగా సమంగా ఉంటారమ్మా, సమంగానే ఇంకోటి వీణమ్మంటిని బర్త్డేకి నాన్నగారు విష్ చేశారమ్మా. నాన్నగారు ఎలా బ్లెస్ చేశారంటే, అమ్మ నువ్వు 100 ఇయర్స్ జీవిస్తావమ్మని కానీ ఆవిడ అయ్య బాబా అనుకున్నారు, నీకు ఉన్నది అందరికి ఉపయోగపడేలాగా నువ్వు ఉండాల, అది టీచ్ చేయాలమ్మా అన్నారు. అది నిజంగా మాకు ఎంత ఉపయోగపడుతుందో ఆవిడ అనుభవం మాకు, అది చిన్న మాటలు ఎంత దోచుంటున్నాయో అంత అలా జరుగుతుందమ్మా, చిన్న చిన్న మాటలు. ప్రతిరోజు ఫుల్ అయిపోతుందన్నమాట, ప్రతిరోజు
అంటే మాయ వాళ్ళ కమ్మని ఇవ్వకుండా అలాగే చైతన్యం దగ్గర ఉంచుతారన్నమాట.
చేతన్న చెప్తారమ్మా నా దగ్గర.
మీ గురించి ఏమీ చెప్పలేదు మీరు,
అన్ని ఫుల్ గా ఉన్నాయమ్మా.
అదే అన్ని
అన్ని
అదే థర్డ్ పర్సన్ మీరు
ఉషా, నేను
థర్డ్ పర్సన్ గా ఉండిపోయిన వల్ల చెప్పండి.
నేను దీపాన్ని ఉషా, ఇట్స్ ఓకే 1 మినిట్, అమ్మ ఆవిడ గురించి చెప్పలేరు కదా ఒకసారి చెప్తామని.
యా దీప 1 మినిట్ కాదమ్మా, ఒక 5-10 మినిట్స్ చెప్పు.
ఇప్పుడు అమ్మ ఎలా అంటావుడు అంటే, భగవంతుడు తప్పితే ఇంకేమి తెలియదు ఆవిడకి. ఇప్పుడు ఇంట్లో ప్రతి గోడ ప్రతి అణువులోని ఏదో ఒక ఫోటో ఉంటుంది, అది భగవాను అరుణాచలేశ్వరుడు లేకపోతే నాన్నగారి, ఎన్ని రకాల ఫొటోస్ ఉంటాయి అంటే ఆవిడ ఎలా ఒక బౌండరీ పెట్టుకున్నారంటే, ఇంకా ఆవిడ ఎలా ఉన్నా బయటకు వెళ్ళలేరు అంటే, ఇన్నర్ గైడెన్స్ ఎలాగో ఉంది అవుట్ సైడ్ కూడా అది తప్పితే ఇంకేమి కనపడదు అనమాట. ఆవిడ డే స్టార్ట్ అవటమే ఇంకా 24 అవర్స్ నాన్నగారు టేపు తిరుగుతూనే ఉంటుంది. ఇంకది అమ్మ వచ్చారంటే నాన్నగారు మాటలు వస్తున్నాయంటే ఓహో అమ్మ పైకి వస్తున్నారు అనమాట మేము అనుకోవాలి. అది అది ఎంత కంటిన్యూస్ గా రన్ అవుతానే ఉంటుంది. ఒకసారి ఎందుకో మనుషుల కోసం కిందకి వస్తున్నాయి, 1 o'clock 2 o'clock రన్ అవుతానే ఉంటాయి నాన్నగారు మాటలు. ఇంకా అది అదొక కవచ సపోర్ట్ లేకపోతే అది మిక్స్ అవుట్ అయిపోయింది అంతలా ఉంటుంది అనమాట. ఇంకా ఎలా అంటే, నేను ఏమైనా ఏనా పోయినా టీఆర్ పోయినా నువ్వు భగవంతుని వదిలేసావు, నువ్వు భగవంతుని వదిలేసావు చూసుకో, ఇదే మనకు వచ్చేది. మన వాళ్ళు ఎవరైనా కిందకు వస్తే వెంటనే వాళ్ళు పట్టుకుని నాన్నగారి మాటలు నోరు పోసేస్తారు అనమాట. వాళ్ళు కనపడితే చాలు రోజు కంటే నువ్వు నా దగ్గర రావాలంటారు. ఈ మాట్లాడితే నాన్నగారి మాటలే, సిస్టర్స్ ఫ్యామిలీ 5-6 మెంబర్స్ ఉన్నారు కదా, ఫోన్ చేస్తారు టప్పటప్ప నాన్నగారి మాటలు అన్ని చెప్తారు, అక్క ఇది 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 అంటే ఆవిడకే తెలీదు అంటే ఎంత వరకు ఇది మిక్స్ అయిపోయి ఉంది, ఆవిడతోటి సమానంగా నాన్నగారి మాటలు ఎలా వెళ్ళిపోతున్నాయి అన్నది ఆవిడకే తెలీదు. పొరపాటున ఎప్పుడైనా చిన్న వచ్చింది అమ్మ చూస్తారంటే బాబాయ్ నేను వెనక్కి వెళ్ళిపోతాను ఇవన్నీ నాకు పెట్టకు, అదొక పిల్లలు ఒకటి ఒక క్రైమ్ చేసేసినట్టు ఫీల్ అయిపోతారు అనమాట. ఇంకా ఒక సిన్సియర్ స్టూడెంట్ ఎలా ఉండాలో 100% అలా ఉంటారు. అందుకు భగవంతుడు అలా గ్రేస్ తీసుకెళ్ళిపోయాడు ఆ జాలి ఎలా తప్పకుండా వర్క్ తీయక్కర్లేదు అనమాట, ఇంక తీసుకెళ్ళిపోతారు ఖచ్చితంగా ఆ టైప్ ఆఫ్ స్టూడెంట్ అనమాట. ఇంకా పిల్లలు కూడా గొడపేస్తారు ఎవరికైనా భగవంతుడు గాడ్ ఇస్తుండే అంతలానా అంతలానా అని అంటారు. అసలు వాళ్ళు ఇద్దరు కూడా అస్మాన్ అంతలే ఇష్టమే అంటే డే మొదలవటం డే వెళ్ళిపోయి వరకు అదే జాతిలో ఉంటారు. ఉషా కిందకి వెళ్ళి పూలు కోసిన ఏం అంటే అది అండర్స్టాండింగ్ గురువు ఎలా ఇస్తారో అలా ఇస్తారు. అది ఆయన అంతా ఆయన చేసే వర్క్ ఆయన అలా చేసుకుంటూ వెళ్తారు. కానీ ఈవిడ ఫిజికల్ గా మటుకి ఎక్కడ ఒక అవకాశం ఎవరు బయటకు వెళ్తాం కానీ దేనికైనా కానీ అసలు అవకాశం ఇచ్చుకోరు. అదొక క్రైమ్ లా అనేసుకుంటారు. ఇంకా ఆ పట్టాలు చూసుకుంటూనే ఎంజాయ్ చేసేస్తారు. అసలు ఆ మాటలు పట్టాలు దాంతో ఎంజాయ్ చేసేస్తారు.
ఒకసారి అమ్మా సంధ్య అంటే సారీ అమ్మా సంధ్య
అంటే చైల్డ్ లైక్ ఇన్ ద సెన్స్ అంటే ఇది
చాలా
చాలా ఎప్పుడు అనిపిస్తుంది దీప ఎక్కడ కపటం కల్మషం ఉండదు ఆవిడ హార్ట్ లో ఎంత స్వీట్ అండ్ ఓపెన్ అండ్ ఎవరిని అంటే ఎక్స్ట్రీమ్ గుడ్ చూస్తారు తప్ప అసలు ఎవరిలో ఫాల్ట్ కనిపించదు ఆవిడకి.
అవును అవును
తెలీదు అంటే ఫ్లా ఉంటుంది అది తలపడ్డం అంటే ఏం తెలీదు అంత స్వీట్ ఇన్న సెన్స్ అన్నమాట.
అది అమ్మ సంధ్య
అంటున్నారు చెప్పండి.
సంధ్య అంటే సత్సంగానికి వచ్చేవారు కదమ్మా మాకు ఆ సంవత్సరం. వచ్చినప్పుడు నేను తొందర కంగారు ఎక్కువ మాట తొందర తొందరగా పూలు పెట్టేసుకున్నాను. తర్వాత అవి ఎప్పుడో ఒకప్పుడు చూసి ఉంటారు అన్నమాట. పూలు పెడుతున్నాం భగవంతుడికి కనెక్ట్ అవుతున్నావా లేదా అది అని చెప్పారు లేసారమ్మ. అప్పటి నుంచి ఎలా వండర్ఫుల్ అమ్మా వేణమ్మ అంటే నాకు పంచభూతాలు ఇచ్చారమ్మా ఈ ఇంట్లోకి వచ్చినప్పుడు నాకు పంచభూతాలతో కనెక్టింగ్ వచ్చేస్తానమ్మా పంచభూతాలతో నాన్నగారు ఇది ఇన్నరు అది ఒకటనే చెప్పలేను నాకు ఏమి తెలీదు ఏమి రాదని అనుకుంటే దుఃఖపట్టడం కూడా ఏమి రానోళ్ళకి దుఃఖపట్టడం కూడా తెలియదని మాకు సత్సంగంలో చెప్తున్నారు. అది ఒకటి చెప్తానమ్మా అందరికి కూడా ఉపయోగపడుతుంది. ఒకసారి నేను మాట్లాడేస్తున్నాను ఒక 15 ఇయర్స్ అవుతుందమ్మా 15 ఇయర్స్ అయితే అప్పుడు ఓ మాట్లాడేస్తే ఆంటీ ఒకసారి చెప్పారన్నమాట. ఎలా చెప్పారంటే ఏదన్నా మాట్లాడినప్పుడు ఒక్క సెకండ్ ఆగితే అది మైండ్ లో క్లారిటీ వస్తుందంటమ్మా. 2 సెకండ్ ఆగితే ఇది అవసరం లేదనిపిస్తుందంట. మూడోసారి ఆలోచిస్తే అది అయ్యే బాబు ముందర మాట్లాడితే ఎంత ఇబ్బంది అయిపోను అనేది తెలుస్తూ ఉంటుందంటమ్మా. అది నాకు చెప్పారు ఎంతో ఎంజాయ్ చేశాను. ఇప్పుడు జరుగుతానమ్మా నాకు నాన్నగారు అలా జరిపింపు చేసేస్తారు ఒక మాట ఇప్పుడు వినిపిస్తారు అది చేయించేస్తారు నాకు కష్టం లేకుండా అన్నారు చూడండి ఆయన కష్టపడ్డారు మీరు సుఖపడుతున్నారు అన్నది మళ్ళీ అప్పుడు మీ అమ్మ మైండ్ ఉంటాను అన్నది థర్డ్ పర్సన్ కి చేశారు నాకు ఏ బాధ్యత లేదు అంతలని
అంటే అన్ని దిక్కులు ఆయన అయ్యి మీ బరువు అంతా ఆయన మోసేసారు అయిపోయింది. చెప్పిందని బట్టి ఎసెన్స్ ఏంటి అంటే అన్ని దిక్కులు ఆయన అయ్యి మీ బరువు ఆయన మోసేసారు అయిపోయింది అంటున్నా. సో బ్యూటిఫుల్ అందుకే అంటే ఎక్కువ మీ గురించి మీరు చెప్పుకోలేరు ఎందుకంటే అక్కడ ఆయన తప్ప మీ రోల్ మీకు కనపట్టలేదు కదా అంటే అసలు ఐ మీన్ అన్ని ఆయనే చూసుకున్నారు ఆయనే చూసుకున్న ఎక్స్పీరియన్స్ మీకు ఉంది కాబట్టి ఇంకా పెద్ద మాట్లాడడానికి ఏం మిగలదు అలాంటి వాళ్ళకి.
స్వచ్ఛంగా ఎలా అయిపోయిందంటే ఇంకా మన వల్ల ఏది అన్ని ఆయనే థాట్ వచ్చిన ఆయనే చేసేదే ఆయనే చూసేదే ఆయనే ఉన్నదే ఆయనే అంత లెవెల్ తీసుకుపోతున్నారమ్మా చెప్పటం అది
అవునండి.
అదే రిప్యుటేషన్ కింద వచ్చి అదే అనుభవంలోకి వచ్చేస్తుందేమో అనిపిస్తుంది నాకు.
అంటే ప్రతి విషయంలో ఇది భగవంతుడే చేశారు, నాన్నగారే చేశారు అని చాలా స్ట్రాంగ్ గా బిలీవ్ చేస్తారు. ఎందుకంటే ఏది చెప్పినా ఇలా జరిగిందంటే అది నాన్నగారే చేశారు, ఏదైనా చిన్న చెప్పినా అది నాన్నగారే చేయించారు, నాన్నగారే చేశారు, అలా జీర్ణించిపోయింది. అది ఇలా చూస్తే ఉషా నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది నాకు అసలు భక్తి అనేది లేదేమో అనిపిస్తుంది. అంటే ఈ పార్ట్ చూసినప్పుడు అసలు
మాట అంటూ ఉంటే నాకు ఒకటి జ్ఞాపకం వచ్చిందిరా, దీపాన్ని మాట అంటూ ఉంటే నాకు ఒక జ్ఞాపకం వచ్చింది. కరెక్ట్ గా ఇలాగే అమ్మ గురించి నువ్వు ఎలా చెప్తావు, మన ప్రణవ్ మాట్లాడాడు కదా లాస్ట్ టైం, మన సిరి వాళ్ళ అబ్బాయి ప్రణవ్ మాట్లాడాడు కదా, అది జనరల్ గా అయితే చరణ్ వినడు, సత్సంగాలు పెద్ద విండు, వాడు పని రోడ్డు చూసుకుంటాడు అనుకోకుండా వాళ్ళ అమ్మమ్మ దగ్గర ఉండడం వల్ల మా మమ్మీ ఇంకా అదే అన్నాడు, రిలీజియస్ గా వినేస్తూ ఉంటుంది మీ మదర్ సత్సంగ్స్ అన్నాడు అనమాట వాళ్ళ అమ్మమ్మకి అని. ఇప్పుడు నువ్వు అన్న మాట అంటుంటే గుర్తొచ్చింది, అమ్మ మీ ప్రణవ్ అన్నయ్య అంత బాగా చెప్పాడు, అసలు ఒక్కటి కూడా తన మీద ఆపాదించుకోలేదు. ఐ మీన్ హీ హాజంట్ అట్రిబ్యూటెడ్ ఈవెన్ వన్ థింగ్ టు హింసెల్ఫ్. అంటే తను చాలా కష్టపడ్డాడు, హార్డ్ వర్క్ చేస్తున్నాడు, ఎంబీబీఎస్ సీట్ సంపాదించుకున్నాడు, ఎంబీబీఎస్ కూడా పుట్టింగ్ అ లాట్ ఆఫ్ ఎఫర్ట్. హీస్ అ వెరీ గుడ్ స్టూడెంట్, హీస్ బీన్ అ వెరీ గుడ్ బాయ్ ఆల్ హిజ్ లైఫ్. యా నాన్నగారు దయ వల్ల అంతా జరుగుతుంది, కానీ అసలు ఒక్కటి కూడా తనకి ఐడెంటిటీ లేకుండా మొత్తం నాన్నగారు చేశారు నాన్నగారు చేశారని ఎలా చెప్పగలిగాడు అన్నాడు అనమాట. ఇప్పుడు మీ మదర్ గురించి అంటూ ఉంటే అలా చూస్తే నాకు అసలు దివోషన్ లేదనిపిస్తుంది అన్నట్టు చరణ్ ఆల్సో అంటున్నాడు అనమాట, మమ్మీ అసలు మొత్తం అంటే వర్క్ హార్డ్ చేస్తాము, వి థింక్ అబౌట్ ఇట్, వి వర్క్ ఆన్ ఇట్, అండ్ దెన్ ఎస్ సక్సెస్ కమ్స్ అనుకో, లైక్ ఎస్ ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ గాడ్ గ్రేస్. కానీ అంతలాగా ఏమీ నాది కాదన్నట్టు ఎలా చెప్పగలిగాడు అన్నాడు అనమాట. సో ఐ ఫీల్ సో గుడ్ ఎచ్స్ అంటే ప్రణవ్ అదే ఆ చిన్నపిల్లడు మాట్లాడడం ఎంత ఇన్స్పైరింగ్ అనిపించింది అంటే బికాస్ మెనీ కిడ్స్ కుడ్ కనెక్ట్ టు ఇట్. నువ్వన్నట్టు ప్రెసెంట్ వరల్డ్ లో, అండ్ ఇంకొకటి దీప, ప్రెసెంట్ వరల్డ్ లో ఏంటంటే అఫ్ కోర్స్ మనకి నాన్నగారు అంతటి గురువు, చిన్నప్పటి నుంచి మనల్ని అలా గైడ్ చేసి పిల్లల్ని ఎస్పెషలీ ఐ మీన్ ఆయన సమక్షంలో పెరిగి దే ఆర్ మోర్ ఇంటెలిజెంట్ కదా, వాళ్ళు ఇంకా జీనియస్, మోర్ ఇంటెలిజెంట్ నెక్స్ట్ జనరేషన్ కదా. సో సబ్జెక్ట్ గుడ్నెస్ రెండు కలిపి వాళ్ళు జీవించడం అనేది ఇస్ ద గ్రేట్ ఎసెట్రా. అంటే ఒక్కొక్క మాట పట్టుకున్నా వాళ్ళు దాన్ని పట్టుకుని జీవించేయగలుగుతారు. అంటే మనలాగా అవుట్ రైట్ గా ఫెయిట్ కాకపోయినా, అంటే మాటను ఆధారంగా చేసుకుని కూడా. ఇప్పుడు దీప నువ్వు 100% మరి నీ నాన్న జీవించినట్టు నువ్వు జీవిస్తావు, నువ్వు నీ డివోషన్ మీద అనడానికి లేదు, ఎనీథింగ్ నువ్వు నోట్తో అనకపోవచ్చు పైకి అంతే.
లేదు ఇక్కడ మదర్ మార్క్స్ పడట్లేదు, గురుగారు మార్క్స్ పడచ్చేమో కానీ మదర్ మార్క్స్ పడట్లేదు డివోషన్ కి. ఇంకా మొలిపోవాలి ఇంకా నాన్నగారు అంటే మాటకు ముందు వెనక నాన్నగారుతో స్టార్ట్ అయ్యి ఎండ్ అయితేనే ఉన్నట్టు అనమాట. ఒక మార్క్ షీట్ ఉంది ఆ దగ్గర, ఎప్పుడైనా 5 o'clock తర్వాత అనుకోని ఫోన్ చేసి ఒక లైఫ్ ఇదేనమ్మా మిస్ అయిపోతున్నావు, యూజ్ చేసుకోవాలి మనం ఈ లైఫ్ ని, నాన్నగారిని పట్టుకోవాలి అంటారు. అంటే ఇంకా కాన్స్టెంట్ గా అదే ప్రాసెస్ లో ఉన్నారు థింకింగ్ అంతని. సో ఆవిడ ఎలా జర్నీ చేస్తున్నారో అదే ఆప్యాయత నాకు ఏంటి, పిల్లలకి ఏంటి, అందరూ ఎవరు మిస్ అవ్వకూడదు అంటే అర్థమైపోయింది కదా ట్రూత్ ఎక్కడ ఉంది, మనం వచ్చాము ఏంటి, మన గోల్ అన్నది క్లారిటీ ఉంది. ఎక్స్ప్రెస్ చేయటంలో అవ్వకపోవచ్చు కానీ అది అందరూ మనం వెళ్ళిపోవాలి, ఆ జర్నీ చేసేయాలి, ఎవరు మిస్ అవ్వకూడదు. అలా 5 o'clock అయినా ఫోన్ చేసి చెప్పేస్తారు మనం మిస్ అవ్వకూడదు చేసేయాలి, అదే సిన్సియర్ స్టూడెంట్ అన్నాం కదా అంతే అనమాట. అలా
అదే ఇంకా మోస్ట్ ఒబీడియంట్, నువ్వు ఇలా కూర్చో ఇక నుంచి కథలు కొంటే కథలు అలా కూర్చుని ఉంటారు ఎంత చెప్పైనా. అంటే ఎలా చెప్తే అలాగా, ఎలా జీవించమంటే అలాగా.
ఎంత అలాగంటే అవుతారేమోనమ్మా, నాకు తాళాలు కనిపించిన నాన్నగారు తాళాలు కూడా అన్ని ఆయన వర్క్ ఆయన అన్ని అలా చూపించేసినట్టు కనపడుతున్నాయమ్మా.
ఫ్రీజర్ లో పాల్ ప్యాకెట్ రాకపోతే కూడా హనుమాన్ తలుచుకుంటే హనుమాన్ నాకు ఎంత ప్యాకెట్ తీయించేశారు అంటారు. అంటే ప్రతి కార్యం ప్రతి వర్క్ ఈశ్వరుడు చేస్తున్నారు అని 100% నమ్ముతాడు. దట్ ఇస్ వన్ థింగ్ ఐ కెన్ రియలీ టెల్. అది ప్రతి దాంట్లో ఇది నాన్నగారు ఏం చేశారు, ఈ నాన్నగారు వల్ల ఇలా ఎదిగిందని.
అది సత్సంగ ఫలం అమ్మా, అది సత్సంగ ఫలం. విజయానికి కూడా తెలుసుకోకుండా కూడా షేరింగ్ లో ఇలాంటి షేరింగ్ నేను చూడనమ్మా. రికార్డింగ్ మా ఎంత అందరూ ఒక్కొక్కరికి ఒక్కొక్క క్వాలిఫికేషన్ అమ్మా, ఎంత మధ్యలో పెట్టేసి
ఒక్కొక్కరికి ఒక్కొక్క దైవీ సంపద
ఒకసారి ఉష క్రికెట్ చాలా ఇష్టంగా కొనిచ్చుకున్నారు అంటే అవి సరిపోదు అన్నమాట. ఎన్ని పట్టాలు ఎన్ని విగ్రహాలు ఉన్నా సరిపోదు, ఇంకా లోపల బయట నిండిపోవాలి మొత్తం. సో ఒక మంచి కృష్ణుడు ఇంట్లో చూసే ఉంటా వచ్చినప్పుడు తెచ్చుకొని డబ్బాలోనే ఉందన్నమాట. ఆ రాత్రి పడుకుంటే చెప్తారమ్మా
అదమ్మా ఇది పిల్లలు ఉన్నారు చిన్నోళ్ళు అప్పుడు ఇంకా 7 ఇయర్స్ అయింది కదమ్మా మేము వచ్చి అప్పుడు కృష్ణుడు వేణుమాటితో చూసుకుని ఒకటి తీసుకెళ్ళాం. తీసుకెళ్తే అట్టపెట్టిలో పెట్టేసి అందులోనే ఉంటామన్నమాట. తెల్లవారుజాము నేను ఎప్పుడు 4 వేసిపోతాను భజన, మీరా భజన అంటే భజన ఇనపడుతుంది అప్పుడు ఓన్లీగా ఉంది దిలు ఇనపడితే ఏంటని తీసుకుంటే పక్కనే వినిపించట్లేదు. వినిపిస్తే నేను లేవటమే మర్చిపోయాను. ఆ ఫేస్ వచ్చేసిందమ్మా మెడ దగ్గర నుంచి బ్రైట్ ఫేస్ ఉంటే చాలా అందం అన్నమాట. అది ఎవరు లక్ష్మణ్కి భోజన ఎవరో మామూలుగా నేను అనుకుంటున్నాను. ఆవిడ ఫోన్ చేసి కూడా ఏంటో నిండా మీ ఫేస్ ఏమో అలా కనపడింది అనుకున్నాను. దీప స్నానం చేయలేదు ఏమీ లేదు. ఆ పెట్టి ఆ కృష్ణుని స్టూల్ మీద పెట్టింది అన్నమాట. అయ్యి బాబా పిల్లలు లాగేస్తారేమో అని తర్వాత చూసుకుంటే కృష్ణుడు అమ్మా ఆంటీ అన్నారు వేణు మీరు ఇది బొమ్మ అనుకోవద్దు రియల్ గా మీరు ఫీల్ అయితే మనకు అన్ని అసలు అది బొమ్మ మటుకు అనుకోవద్దు అని అన్నారన్నమాట. అది అప్పటి నుంచి చాలా ఇదమ్మా అరుణాసురేశుడు లక్ష్మాంటి ద్వారా నాకు ఎంత పెద్ద ఫోటోలు వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ నాకు వచ్చేసినాయమ్మా. వచ్చేస్తే అరుణాసురేశుడు ఎంత ఆకర్షణ అమ్మా. భగవాన్ అయితే నాకు రియల్ అమ్మా. ఆవిడ మరి నేను అడగలేదు అలా వచ్చినాయమ్మా, రెండు అనుకోకుండా అక్కడ పెట్టారు ఎవరో వస్తుంది అన్న అలా వచ్చినాయమ్మా. అది ఆపరేషన్ ఇంకా అరుణాచలేశ్వరుడు ఆ గిరి ఫోటో భగవాన్ తెలియకుండా మన ఇంటికి వచ్చినాయమ్మా. ఇంటికి వచ్చారు అది రియల్ గా ఫీల్ అవుతా ఉంటాం, కనెక్టింగ్ అయిపోతా ఉంటుంది అసలు. అయ్యబాబాయ్
నావకాయ పట్టిన భగవంతుడు పట్టించేశారు అంటారు మొన్న. నావకాయ పట్టిన
నిజంగా నేను
నావకాయ బాగుందమ్మా అంటే భగవంతుడు చేయించేశాడు లేకపోతే మన చేస్తే రుచిగా వస్తాయి ఏంటి అని. ఇలా ప్రతి దాంట్లోని భగవంతుడు కరెక్ట్ ఆలే అని చెప్పి ఏది చేసినా కాలే
అంటే కర్త కర్మ క్రియ నో నో అదర్ వర్డ్ నో అదర్ నో అదర్ నో అదర్ పేరు నో అదర్ వర్డ్ అనమాట. ఇంకా కర్త కర్మ క్రియ అన్ని ఈశ్వరుడు దట్స్ ఆల్.
ఇప్పుడు సడన్ గా అంటే ఎన్ని చూపిస్తారో అమ్మా నాన్నగారు చూపించి తీసేస్తారని మాకు నూరు పోసేసారమ్మా ఆంటీ. చూపించారు తీసేస్తారు చూపిస్తారు అన్నది ఎంత వర్క్ ఇక కరోనా కాదు కానీ అసలు రూపనామాలన్నీ అదృశ్యం అయిపోయినాయమ్మా. అసలు ఓన్లీ సబ్జెక్ట్ నాన్నగారు మిగిలిన ఈ సంవత్సరం మరీ అద్భుతం అమ్మా అసలు.
Nice, Deepa. It's very nice you connected also.
Hey, Daddy, kidney transplant జరగాల్సిన సిచ్యువేషన్ వచ్చింది కదా ఉష, అంటే అమ్మ చెప్పరు కాదు చెప్తున్నాను, నేను ఆ ప్యూఎస్ నుంచి వచ్చి మన ఎత్తుకున్నాం ఒక కిడ్నీ కోసం ఎవరి దగ్గర నుంచి అయినా అలాగా. అప్పట్లో చాలా టైట్ గా ఉంది ఇది, అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా కొంచెం స్ట్రిక్ట్ గా ఉండే. సో ఈవిడేం ఫస్ట్ నుంచి రెడ్ బ్లడ్ గ్రూప్ ఒకటి అవుతుంది తోటి ఇవ్వచ్చు అన్నారు డాక్టర్ అమ్మది కూడా. సో అమ్మేమో ఇచ్చేస్తానండి, నాకేంటంటే బోత్ ఆర్ ఈక్వల్లీ ఇంపార్టెంట్ ఉంది కదా. సో ఉండాలమ్మా చూద్దాం బయట, బయట చూద్దాం అంటే ఎందుకు నేను అది ఉంది కదా ఇచ్చేద్దాం అని. ఐ థింక్ దట్ ఆల్సో టేక్స్ లాట్ ఆఫ్ హుష, ఎంత అంటే చాలా
అప్రయత్నంగా
ఏదో చీర ఇచ్చినట్టు లేకపోతే ఏదో బట్టలు ఇచ్చినట్టు కానీ అలా అంత
క్యాజువల్ గుర్తమ్మా సందర్భం తెలుసు, ఎందుకంటే అసలు ఆవిడకి కనీసం ఒక సెకండ్ థాట్ లేదమ్మా ఇవ్వడంలో,
అసలు
వస్తువు అంటే ఎవరు ఆవిడ ఏదో మామిడి పండు ఇంటికి వస్తే ఏమన్నా అత్తిపండు షేర్ చేసినట్టు షేర్ చేసొద్దాం అని అన్నంత ఈజీగా చెప్పారు,
అంత ఈజీగానే అంత ఈజీగానే చెప్పారు.
అంటే అంటే దాన్ని బట్టి అర్థమవుతుంది దీప, అంటే ఆవిడికి ఆవిడ బాడీ మీద ఆవిడికి ఎంత తక్కువ తాదాప్యం ఉంది అనేది ఇస్ అండర్స్టూడ్ అండ్ అమౌంట్ ఆఫ్ కంపాషన్ షీ హ్యాజ్, అంటే దయ ఒక పక్కన దయ ప్రేమ డిటాచ్మెంట్ టు బాడీ.
అంటే కరెక్ట్, వెరీ కరెక్ట్ ఉషా. అక్కడ ఏంటంటే బాడీ మీద అటాచ్మెంట్ లైక్ యూ సెడ్, ఒకటి రెండు డాడీ సఫరింగ్ ఒకటి చూస్తున్నారు కదా, అది ప్రాసెస్ డీలే అవ్వకూడదని మీరు అన్నట్టు కంపాషన్ కోసం చేసేద్దాం చేసేద్దాం అంటే ఆ సఫరింగ్ కూడా చూడలేక అలా అది అయిపోయాక వాళ్ళ రిలేషన్షిప్ కూడా చాలా డిఫరెంట్ అయిపోయింది ఉషా. దే వర్ లైక్ వన్, ఎలా అంటే అంతకు కాదు కానీ షీ వాజ్ లైక్ అ మదర్ టు హిమ్ ఆఫ్టర్ దాట్. ఎందుకంటే డాడీ రోల్ కూడా ఆవిడకి ఎప్పుడైనా మన పేరెంట్స్ మీద విసుగు రావచ్చు ఆర్గ్యుమెంట్ రావచ్చు కదా, నాకు అమ్మతో ఏమైనా డిసగ్రీమెంట్ ఉన్నా తక్కువ కిడ్నీ గుర్తొచ్చేస్తుంది అన్నది ఉషా, కిడ్నీ ఇచ్చేది ఇంకా అంతకంటే ఉంటుందని మంచిది నాకు అది డ్రాప్ అయిపోతుంది. డాడీ కూడా ఆల్మోస్ట్ మదర్ ఫిగర్ కిందే ట్రీట్ చేసేవారు, ఎప్పుడైనా అమ్మ ఇలాగని ఏదైనా మనం కంప్లైంట్ చేస్తాం. ఇది జరిగాక నా మాట సీనియర్ కాదు ఆయన సో ఇవన్నీ ఏంటంటే మన
చెప్పమ్మా
పర్లేదు పర్లేదు చెప్పు.
అది అప్పుడు కాశీ కూడా నాన్నగారు అని ఆంటీది అంకుల్ది ఒక్కసారి కలపడం అయ్యింది కదరా, లక్ష్మణ్ టీది ఫాదర్ది అని అంకుల్ ఆంటీది కూడా అదే జన్మాంతర బంధం అంటారు చూడు అలాగా. అండ్ నాన్నగారు చాలా తలపెట్టుకుని ఆయన అతిథులు కలిపే వరకు అండ్ తర్వాత కూడా అంటే ఆయన ఆయన నోట్లో నానేవారు వీళ్ళు
ఒకే రోజు, అది ఒకే చోట ఒకే రోజు ఒకే టైం అదే ఒకే
గ్రామం
ఈశ్వర్ లీల్ అని ఒక 20 times అని అని ఉంటారమ్మా అది మరి కావని అది జన్మాంతర సంబంధం అయ్యి ఉంటుంది. కానీ మా ఫ్యామిలీకి చాలా ఇన్నర్ నాకు అసలు నాకు ఏది అవసరం అని చెప్తే ఇంకొకటి అమ్మా నాకు
మైత్రి మీది మైత్రి నాన్నగారు అనేవారు కదా షిప్పులు ఫ్రెండ్షిప్లు కాదు ముంచేసే ఫ్రెండ్షిప్లు కాదు స్నేహం అంటే మైత్రి అంటే భగవంతుడు వాడింత మైత్రి అనమాట. అంటే ఎటువంటి సందర్భంలో ఉన్నా ఎటువంటి పరిస్థితిలో ఉన్నా వీడని స్నేహం ఒక్కటి ఉన్నారంటే మీరంతా కూడా ఎప్పుడు ఎప్పుడు.
అవునమ్మా నాన్నగారు ఒకసారి నన్ను అది రామాయణం అందరికి ఇచ్చేవారు కదమ్మా నాకు 2 sets ఇచ్చారు, ఇచ్చి ఒకసారి చదివేవమ్మా చదువుతున్నావమ్మా అన్నారు, చదువుతున్నాను నాన్నగారు అంటే ఎప్పుడు మానకు అన్నారు ఎప్పుడు మానకు అన్నారు. అలా రామాయణ సీరియల్తో నేను కనెక్ట్ అయిపోయి ఇంకా నాన్నగారితో ఇంకా ఎక్కువ అటాచ్మెంట్ వచ్చేసినమ్మా, వాళ్ళు సద్గుణాలు ఇన్ని నాన్నగారు ఐస్ ఏంటి అన్ని ఇంక ఎక్కువైపోయింది అన్నమాట నాన్నగారితో.
అది మన డివోటీస్ ఎక్స్పీరియన్స్. ఆయన ఎవరికి ఏ బుక్ ఇచ్చి చదవమన్నా అంటే అంగ దేవుళ్ళలోని ఆయనే కనపడేవారు. ఎందుకంటే మనకి విడిగా ఏ దేవుడి గురించి అంత వివరంగా తెలియదు, అంత జీవించి వాళ్ళ గురించి ఆయన చెప్పిన బోధ అంత హార్ట్ఫుల్ గా వాళ్ళు ఆ లైఫ్ లో ఉంటే ఎలా చెప్తారో అలా మనకి అందజేయడం వల్ల మనకి ఏది చదివినా అంటే నాన్నగారు ఆల్రెడీ ఫౌండేషన్ వేసిన మొలానే మనం దాన్ని అంత హృదయపూర్వకంగా ఆస్వాదించగలిగామంటే ఏదైనా కూడా అందుకే అంటే ఒక రాయిని కూడా మార్చేయగలరు, అంటే ఒక గురువు తల పెట్టుకుంటే రాయిని కూడా వజ్రంగా చేసేయగలరు అన్న దానికే మన భక్తులందరికీ నా అందరు చేసింది అది సత్యం అంటే. ఇంకా
అవునమ్మా అవునమ్మా
అంటే మన అంటే మనం ఎలా ఉన్నా ఎటువంటిది ఉన్నా లోపల అంటే మనలో ఉన్న దైవీ గుణం గుర్తించి దాన్ని పైకి తీసుకొచ్చి దాన్నే ఆయన స్ట్రెస్ చేసి లోటుపాట్లు ఏదున్నా కూడా దాన్ని అసలు గమనించినట్టుగా ఉండి మెల్లమెల్లగా అది తీసేస్తూ వచ్చి సర్వస్వం ఆయన అయ్యేలా చేశారండి. ఎందుకంటే మనంతట మనం అంత అంటే అకారణంగా అంత ప్రేమ మనకి పుట్టడానికి ఆస్కారం లేదు కదా అంటే అది ఆయన అంటే ఆయన వైపు నుంచి ప్రవాహంలో వచ్చిన వల్ల మనం ఈజీగా కొట్టుకుపోగలిగాం.
అవును ఈ ఫ్రెండ్స్ ఇంటికి వచ్చినప్పుడు ఈ ఆరుగురు అన్ని బాగా అన్నవారు, అలాగే ఏదో రకంగా ఆ సబ్జెక్ట్ ఏమైంది ఏది ఏది అంశం వీళ్ళ ద్వారా ఎవరి ద్వారా ఫోన్ చేయించేసి ఏదో చెప్పించేస్తారమ్మ
అంటే అమ్మ చెప్తున్నారు కదా 60th బర్త్డే కూడా ఉషా అది నేను కూడా చెప్తున్నాను కదా అప్పుడు ఎలా అంటే జస్ట్ వీళ్ళ మధ్య డాడీ లాగే ఏది ఎక్కువ ఎక్స్ప్రెస్ చేసుకోవటం ఎక్కువ అలవాటు లేదు కదా అమ్మకు కూడా ఉట్నే
లక్ష్యం.
ఆయనకి మరి ఫాదర్ ఫిగర్ గురువు ఫిగర్ అన్ని తీసేసుకున్నారు కదా ఉషా మొత్తం ఆయనకి సాటిస్ఫాక్షన్. నువ్వు ఒక 20 మందిని పిలుచుకుంటావా అంటే మనం బర్త్డే చేసుకోవటం సెలబ్రేట్ చేసుకోవటం అసలు లేకపోయినా ఆయన అదొక ప్లెజర్ ఒక మెమరీ క్రియేట్ చేయటం ఒక అనుబంధం ఒకటి ఒక ఫాదర్ లాగా ఒక చిన్న చైల్డ్ అంటే ఇవన్నీ మనం చూడటం చేయటమే కానీ వెరీ డిఫికల్ట్ టు టెల్ యాక్చువల్లీ. ఆశ్రమంలో భోజనం పెట్టి అంటే ఒక
అమ్మది చేశారు కదా అమ్మ బర్త్డే చేశారు రమణ కేంద్రంలో
ఒక పక్క నుంచి బోధిస్తూ బర్త్డే అంటూ ఏమీ లేదు బర్త్ డెత్ లేదంటూ ఇంకో పక్క నుంచి ఇలాంటి చిన్న చిన్న స్వీట్ మెమరీస్ క్రియేట్ చేస్తారు రెండు అదే టైంలో పొందుతారని చెప్పటం అంటే హామీ ఇచ్చేయటం మరి ఏది మళ్ళీ ఛాన్స్ లేదు కదా మన
అంటే ఇక్కడ అంటే ఇహము పరము అంటే రెండు ఇహము పరము అన్నమాట ఇంకా ఎక్కడ ఏది కొరత రాకూడదు. బ్యూటిఫుల్ గా ఐ మీన్ వెరీ రేర్ అన్నమాట అలాంటి అదృష్టం
చాలా చాలా. అదే ఫాదర్ ఫిగర్ గా అనుకున్నాం కదా ఉషా డాడీ వెళ్ళిపోయినప్పుడు మన ట్రెడిషన్స్ కూడా ఉంటాయి కదా అవన్నీ ఆ విషయంలో ఇందాక కూడా అమ్మ ఇంక్లూడింగ్ మీరు శ్రీరామూర్తి రాజు గారు ఉన్నప్పుడు ఎలా ఉన్నారో అలాగే ఉండండి అమ్మా అన్నారు. సరే అనుకుంటాం మనం కదా ఇంక్లూడింగ్ డ్రెస్సింగ్ అంటే మళ్ళీ కన్ఫ్యూజన్ ఏం లేకుండా క్లారిటీ అంటే
విషయంలో ఏమీ మార్పొద్దు
అంటే అక్కడ ఇక్కడ రెండు థింగ్స్ హ్యాపెనింగ్ ఉషా. అక్కడ ఆయన వెళ్ళిపోలేదు అంటే వెళ్ళటం రావటాలు ఏమి లేవు కదా అందుకు వెళ్ళిపోయారని మనం వేరేగా బిహేవ్ చేయకూడదని ఆయన విషయంలోని ఇక్కడ అమ్మ పట్ల ఫాదర్ ఫిగర్ గాని అక్కడ గురువుగా ఫాదర్ గా అన్ని రోల్స్ కంటిన్యూస్ గా చేసుకుంటూ మనకి అది లేరు అన్న ఒక తలంపు రాకూడదని నాకైనా అమ్మకైనా లేకపోతే ఇంక్లూడింగ్ డ్రెస్సింగ్ అంటూ అసలు అలాంటి అన్ని బ్యూటిఫుల్ గాని ఎంత ఇంపార్టెంట్ థింగ్స్ అంటే లైఫ్ లో
అంటే ఆ పాట ఆయనకి అందుకే వర్తిస్తుందిరా. అన్ని మధురాధిపతికి అన్ని మధురం అన్నట్టు ఎవ్రీథింగ్ అబౌట్ హిమ్ వాజ్ మధురం.
అవును అవును ఎవ్రీథింగ్.
పిల్లలు కూడా పిల్లలు కూడా పిల్లలు కూడా నందిని ఇల్లు కూడా భగవంతుడితో భగవంతు ఫైట్ చేసుకుంటారు. నేను ఆనెస్ట్ గా ఉన్నాను ఇది ఇలాగనే
ఇంకా సరౌండింగ్ అప్పుడు ఇంకా అది తప్పదు ఓషా ఇంకా అది నాన్నగారు గ్రేస్ అంతని ఒక మనందరం ఎలా అంటే ఒక ఆయన ఒళ్ళో ఉన్నాం. సో ఆ థాట్స్ ఏంటి ఏదున్నా సూర్య రివాల్వ్ అవుతాయి డిఫరెంట్ బిహేవియర్స్ కానీ చేసేది అల్పోతే
అమ్మా నేను
అదే అంటున్నాను దీప. అంటే జనరేషన్ కి తగ్గట్టుగా ఇప్పుడు మన మదర్ వాళ్ళ జనరేషన్ అంటే ఒక లెవెల్ ఆఫ్ ఫెయిత్ కదా వాళ్ళకి, ఆయన సమక్షంలో ఉండడం, ఆయన సబ్జెక్ట్ వినడం, ఆయనతో కనెక్ట్ అవ్వడం, కంప్లీట్ గా ఆయన మీద ఫెయిత్ పెట్టుకోవడం, ఒక దట్ ఈస్ వన్ జనరేషన్. వన్ జనరేషన్ లో వి హ్యాడ్ బోత్, అంటే వి యూజ్ బోత్ ఇంటెలిజెన్స్ అండ్ గుడ్నెస్ ప్లస్ డివోషన్ అలా అంటే సమగ్రంగా. పిల్లల జనరేషన్ వచ్చేసరికి వాళ్ళు ఇంకా జీనియస్. సో ఏంటంటే ఒక మాట పట్టుకున్నారు అంటే అది ప్రాక్టికల్ గా వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తారు. అది ప్రత్యేకం వాళ్ళు నోట్స్ తో చెప్పని అవసరం లేదు కూడా, వాళ్ళు అది పెద్ద ఎక్స్ప్రెస్ కూడా చెయ్యరు దీప. కానీ ఇంటర్నెట్ లో వాళ్ళకి చాలా క్లారిటీ ఉంటుంది. ఒక్కొక్కసారి మనకే వాళ్ళు అంటే మన ప్రవర్తనలోనే వాళ్ళు పాయింట్అవుట్ చేసినప్పుడు అమ్మ కరెక్టే కదా వీళ్ళు చెప్పేది అనిపించేలా ఉంటారు. అంటే అనదర్ లెవెల్ ఆఫ్ జీనియస్. అందుకే నాన్నగారు అనేవారు అంటే మన మాట అంటే ఆయన మాట ఎన్ని రకాలుగా ఎంతో మందిని రీచ్ అయ్యి ఎంతో మందిని తరింప చేస్తుంది అంటే 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 అన్ని అంటే ఈచ్ ఇండివిజువల్ హ్యాస్ హిజ్ ఓన్ యూనిక్ వే కదా దీప. అందరూ ఒక్కలా తరించాలని లేదు, అంటే ఎవరి ఎవరికి ఏ క్వాలిటీ ఉందో ఆ క్వాలిటీని బట్టి తీసుకెళ్తాడు భగవంతుడు.
అమ్మాయి ఇంకొకటి మాట ఉషా
చెప్పండి
ఒక మాట. నా ఈయన ఎప్పుడు వెళ్ళిన జిన్నూరు కన్నం గారితో మాట్లాడకుండా వచ్చేవారు కదమ్మా, ఆవిడ బ్లెస్సింగ్స్ ఎప్పుడు తీసుకునేవారు. కన్నం గారు కూడా ఎప్పుడు మేము మాట్లాడిన ఎప్పుడు ఆయన తలవకుండా ఉండరు అసలు. కన్నం గారు ఫ్యామిలీ అందరికి అనుబంధం పెంచారమ్మా. కన్నం గారు ఆశీర్వాదం ఎప్పుడు ఉంటారు.
మీరు దీపా కూడా ఎప్పుడు వెళ్ళినా కూడా నాన్నగారిని కనపడడం, తర్వాత వెనక్కి వెళ్ళి కన్నమ్మతో కాసేపు స్పెండ్ చేయడం, రావడం. నాన్నగారికి కన్నమ్మకి వ్యత్యాసం కూడా చూడలేరు మీ ఫ్యామిలీలో ఎవరు. అంటే సరదాగా వెళ్ళి కూర్చుని కాలక్షేపం చేసినట్టు కాదు, మీరు చాలా గౌరవంగా నాన్నగారి దగ్గర కూర్చుని మళ్ళీ రిలీజియస్ గా వెళ్ళి ఆవిడ దగ్గర కూర్చుని వెళ్ళేవారు. అదే అంటే డిసిప్లిన్డ్, మోస్ట్ డిసిప్లిన్డ్. మాకు అది తక్కువ అనమాట. సో we feel proud and we feel very proud of you Deepa, especially your family kada, so disciplined, so decent and so well behaved.
And mananta okate family kadusha indaram
ah vashe family okkalaku okkati kada, I mean like we need to signify that.
Ante ippudu ee ammamallo chese ippudu amma gurinchinda ka konnu annappudu illu continuous mana భగవంతుడి గురించి నాన్నగారి గురించి ఎలా అయితే పిల్లలకి వరుసగా చెప్తున్నారో మనందరూ నాన్నగారి దగ్గర ఎంతో టైం స్పెండ్ చేసాము అంత డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ ఉంది కదా ఉషా. వీళ్ళు చెప్పిన మాటలు బట్టి ఇప్పుడు మా పిల్లల్లో చేంజ్ కూడా అంటే ఉషా చిన్నపిల్లలైనా నందిని ఎప్పుడైనా ఆర్గ్యూ చేస్తుంది ఇలా చేస్తుంది మధ్యలో నేను చేంజ్ చేయట్లేదు ఏం ఆర్గ్యూ చేయట్లేదు ఏంటంటే వేస్ట్ ఏ చేసిన భగవంతుడే కదా ఆయనతో ఆర్గ్యూ చేసుకుంటున్నాను ఇంకా అందే. సో it is just beautiful to see how ante ila kuda jaragachcha ante direct
so cute
antundi entuku waste matra ganthe entukani direct connection tan establish cheskuntundi ante ikkada moodo manchi tho pani prathi okkalu vaal god tho vaal gurthu connection petteskuntunnaru pillal kaaninchi evar kaaninchi ante the beauty of nanga సబ్జెక్ట్ అంత సింపుల్ అంత ఎఫెక్టివ్ అంటానికి ఇంకో ఎగ్జాంపుల్ లేదు షా. అసలు ఇంకా కోపం వచ్చినా భగవంతుడితో అంట, ఎందుకంటే ఆయన ఇంకా చేసేది ఇంకా అన్ని కాల్కులేటే అంట ఇంకా ప్లస్ ఐఎమ్ టెస్టింగ్ గాడ్ నేను ఇలా ఉంటున్నాను కానీ నాకు ఎవరో చూస్తానని సో ఇంత సబ్జెక్ట్ ఆ టేపుల్ అన్ని అంతే
మర్చిపోయింది ఉష ఒక్క మాట అమ్మా 1 ఇయర్ నుంచి నాకు 1 ఇయర్ నుంచి అంకుల్ మనకి ఇప్పుడు దగ్గరగా లేరు కదా నేను దేవుతో చెప్పి ఇయని కాదు ఎంత కనెక్ట్ చేస్తున్నారంటే డైరెక్ట్ గా ఆయన శక్తిమంతుడు ఆయన కదా అన్ని ఆ ఏదన్నా సమయ లేవు కానీ ఉంటే ఆయనతో చెప్పుకుంటా ఉంటే క్లియర్ అయిపోతాయి కదా ఏదైనా సమస్య ఏం అలా కనెక్ట్ అదే అలా కనెక్టింగ్ అలవాటు చేసేస్తున్నారు అందరికి
అవునండి
ఇంకా ఎవరితో
అంటే మనకి భగవంతుడికి మనకి గురువుకి అంటే
అలవాటు చేసేస్తున్నారు అమ్మా భక్తులకి అది ఏదన్నా
చేసేసారా అండి అంటే అంటే ఆధారపడుతూ మనల్ని మనం అంటే వ్యక్తిగతంగా మనం కోల్పోయినప్పుడు ఉన్నది ఆయనే కాబట్టి అక్కడ స్వతంత్రం అవుతుంది అన్నమాట అంటే చైతన్యంలో మేల్కోవడం అన్నమాట చైతన్యంలో మేల్కొనేసరికి ఆ డిపెండెన్సీ ఇండిపెండెన్సీగా మారిపోయింది మనకి అంటే ఇండిపెండెన్స్ చేశారు అంటే ప్రతి భక్తుల్ని ఇండిపెండెన్స్ చేశారు అంటే ఎత్తు వారి చేతి బిడ్డల్లో ఉండడం అనేది ఇంకా అసలు రూల్డ్ అవుట్ అన్నమాట అంటే ఆయన ఆయన ఎత్తుకున్నారు నేర్పించారు ఇండిపెండెన్స్ చేశారు అయిపోయింది
ఏది అవసరం అది సత్సంగంలో అది తీర్చేస్తారు సబ్జెక్ట్ పరంగా అనేది మన మైనస్ మన నాలో ఉన్న మైనస్లు కానీ అది వెంటనే వాళ్ళకి తెలియదు పాపం తెలియకుండా వాళ్ళ ద్వారా చెప్పించేస్తారు
అదే ఇప్పుడు మీరు కిడ్నీ ఇచ్చినట్టుగా అంటే ఒక తలంపు లేకుండా అవసరానికి మీరు ఏదో బాధ్యత ఇచ్చినట్టు ఎలా ఇచ్చేస్తానన్నారో అలా గురువు గారు మనకి ఏది అవసరం ఎప్పుడు అవసరం ఎలా అవసరం అన్ని కూడా ఆ టైంకి అది సమకూర్చు అంటే ఆశించకుండా సమకూర్చుడు అంటే ఎందుకంటే ఆశించొస్తే మళ్ళీ అహంకారం కదా అది సో మళ్ళీ అహంకారం మళ్ళీ ఇంటర్ఫియర్ అవుతుందని చెప్తే అహంకారం ఇంటర్ఫియర్ అవ్వకుండా అన్ని ఎలా కరెక్ట్ అలా నెరవేర్చుకు వెళ్తున్నారు అన్నమాట ఎందుకంటే అసలు మనసుని కలవకుండా కూడా ఒక గురువు దయ తప్ప అంటే ఆ మనసు కలవకుండా జీవించడం అనేది ఆ జీవుడికి అసాధ్యం అండి
అవునమ్మా
ఆయన దయ వల్ల మనసు ఇంటర్ఫియరెన్స్ లేకుండా ఓన్లీ డివైన్ వర్క్ అంటే ఆ జరిగేది మనం చూస్తూ అన్ని ఆయన అంటే ఆయన శక్తితో జరుగుతోంది చైతన్య శక్తితో ఇదంతా జరుగుతోంది చైతన్యానికి భిన్నంగా ఏమీ లేదు చైతన్యానికి భిన్నంగా ఏమి సృష్టి లేదు మనము లేము ఉన్నదే అది అనేది చాలా చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా భక్తులందరినీ సత్సంగాల రూపంలో ఏంటి ఆయన మాట ఆయన మాట రిప్యుటేషన్ రూపంలో ఏంటి అక్కడే ఉంచుతున్నారంటే అందరినీ అంటే డీవియేషన్ లేకుండా అందుకే అంటారు కదా అంటే ఇప్పుడు ఒక్కొక్క యుగానికి ఒక్కొక్క ధర్మం చెప్తే కలియుగానికి నామస్మరణ చెప్పాడంట భగవంతుడు అంటే మనగారు ఏం చేశారంటే ఇంకా భగవాను గిరి అంటే ఆయన కూడా లైఫ్ పొడుగునా చాంటింగ్ చేస్తూనే ఉన్నారు కదా అంటే ఇప్పుడు పబ్లిక్ మీటింగ్స్ మొదలు పెట్టారు అంటే చాంటింగ్ చేయకుండా మొదలు పెట్టేవారు కాదు ఆయన చేసి మనతో చేయించేవారు అంటే ఆ చేసేది ఆయన ఎంత ప్రేమగా చేసేవారు అంటే మనం కూడా ఆయన చూసి అంత ప్రేమ మనకు వచ్చేలాగా అనమాట అదొక సందర్భంలో అడిగారంటే దేనికి ప్రవచనాలు మాకేమన్నా ఓట్లు కావాలా మేమేమన్నా మాకేమన్నా పదవులు కావాలా మీరేమన్నా మమ్మల్ని గౌరవించాలా మాకేం అక్కర్లేదు కదా దేనికి ప్రవచనాలు అని అన్నారన్నమాట మనిషికి ఎంత ధనం ఉన్నా ఎంత అధికారం ఉన్నా ఎంత ఐశ్వర్యం ఉన్నా ఎంత చదువు ఉన్నా ఎంత పదవుల్లో ఉన్నా ఎన్ని అంతస్తులు ఉన్నా దుఃఖం ఎవరిని విడిచిపెట్టదంట అండి
అవునమ్మా
సో మా ప్రవచనాలు మా ప్రవచనాలు దేనికి మీ గౌరవం మాకు అవసరమా, మాకు ఏం అవసరం లేదు, మిమ్మల్ని దుఃఖరహిత స్థితికి తీసుకెళ్లడానికే మా ప్రవచనాలు అని మళ్ళీ ఆయన మీద పెట్టుకోకుండా మహర్షి నా భగవాన్ మీద పెట్టేవారు అనమాట. భగవానికి ఏమన్నా మీ సన్మానం కావాలా, మనం ఏమన్నా మన నగలిచ్చాము ఆయనకి, మన ఆస్తులు ఏమన్నా పంచిపెట్టాము ఆయనకి, లేకపోతే మన మన సంపాదన ఏమన్నా పట్టుకెళ్ళి భగవానికి ఇచ్చామా, దేనికి చెప్పాడు ఆయన? కేవలం మన పట్ల ప్రేమ. అంటే ఆయన ఏ స్థితిలో ఉన్నారో ఆ స్థితికి మనం తీసుకెళ్ళడానికి ఆయన చెప్పిన బోధ అని మీరు దీన్ని అసలు కరెక్ట్ గా అబ్జర్వ్ చేయండి. ఎంత పొట్టి మాట అంటే ఎంతో గంభీరంగా ఉండేవారు, అవసరమైతే తప్ప ఒక్క మాట మాట్లాడలేదు. ఆ మాట్లాడిన మాట మనం ఒక్కటి తీసుకుని విచక్షణ చేసి చూసినా, దాన్ని అబ్జర్వ్ చేస్తే ఈ ఒక్క మాట విని వెళ్ళిపోవచ్చు. ప్రతి మీటింగ్ లో అనేవారండి, ఈ ఒక్క మాట విని మీరు ఇంక మిగతా అన్ని మర్చిపోయినా పర్వాలేదు, ఈ మాట పట్టుకుని ఇంటికి వెళ్ళిపోండి. అలా ఒక్కొక్క ప్రవచనంలో ఒక్కొక్క మాట చెప్పేవారు. అంటే ముత్యాలు అహంకారం ఉంటే అంటే ఒక సందర్భంలో అహంకారం ఉంటే అంతా ఉంది, అది లేకపోతే ఏమీ లేదు. మళ్ళీ దానికి వివరణ అంటే భగవాన్ అద్భుతంగా ఒక చిన్న పొట్టి సెంటెన్స్ లో ఒక మాట చెప్పేశారు, అహంకారం ఉంటే అంతా ఉంది, అది లేకపోతే ఏమీ లేదు. అదే మళ్ళీ భాగవతంలో కృష్ణుడు స్వయంగా భగవంతుడు నారాయణ ఏం చెప్పాడంటే, అసలు ఎంత అద్భుతంగా చెప్పారంటే అంటే ఈ మాట, నువ్వు మనం కోపం ఒక తలంపు అనుకుంటాం, కోరికో తలంపు అనుకుంటాం, అంటే ఈ సబ్జెక్ట్ పరంగా కూడా ఇదొక తలంపు, లేకపోతే కోపం వస్తుంది, అదొక ఉద్రేకం, ఒక ఫీలింగ్, ఒక ఎమోషన్, ఇలాగా విభిన్నంగా ఆలోచిస్తాం కదా. అసలు అన్ని అహంకారమే, నీ కోపం అహంకారం రూపం, నీ కోరిక అహంకారం, నీ పుట్టుకు అహంకారం, నీ చావు అహంకారం, నీ ఆశ అహంకారం, నీ దురాశ అహంకారం, నీ దుఃఖం అహంకారం, నీ సుఖం అహంకారం అని చెప్పాడంట భాగవతంలో భగవంతుడు నారాయణుడు. అంటే భగవాను అహంకారం ఉంటే అంతా ఉంది, లేకపోతే ఏమీ లేదని భగవాన్ చెప్పారు. కృష్ణుడు వివరంగా ఏం చెప్పుకొచ్చాడు అంటే, నీ కోరిక, నీ కోపం, నీ ఆశ, నీ తలంపు అన్ని కూడా అహంకారమే ఆ రూపంలో కనిపిస్తుంది అంతే, అవేం వేరువేరుగా లేవు, అవన్నీ కూడా అహంకారమే. ఏ అది ఉంటే దుఃఖం రాకుండా ఎవరు ఆపలేరు. ఏ అని దీన్ని కూడా ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేశారంటే, అంటే కేవలం అహంకారం వల్ల బంధింపబడం అంటే అహంకారంలోంచి అభాస వస్తుందంట. అంటే అహంకారంలోంచి అభాస రావడం అంటే, అభాస అంటే ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా, ఏదైతే సత్యమో అది అసత్యంగా, ఏదైతే అసత్యమో అది సత్యంగా మనకు కనపడడం, అది అభాస. అహంకారం నుంచి అభాస వచ్చిన మొలా మనకి ఇంత విభిన్నత్వం వస్తుంది. మన ఇష్టాయిష్టాలు, మన రాగద్వేషాలు, మన కోపతాపాలు, మన ఈ చావు పుట్టుకలు అన్నీ కూడా నిజం కానిది నిజం అనుకోవడం వల్ల, ఇది అహంకారం నుంచి వచ్చిన అభాసలోంచి వచ్చింది అని. నీకు అహంకారం మూడు 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 వేళలా ఉంటుంది, అంటే నిద్రావస్థలో, మెలకువలో, గాఢ నిద్రలో, మూడు అవస్థల్లోనే నీ అహంకారం వెళ్ళిపోదు ఉంటుంది. కానీ గాఢ నిద్రలో నీకు నీకు సారో లేదు. అంటే నీకు ఇప్పుడు ఎంత కష్టమైన పరిస్థితి, లేకపోతే ఇంట్లో ఒక చావు, లేకపోతే ఏదో ఇబ్బంది, ఏదో దుఃఖం వచ్చింది అనుకోండి, అంటే అది మనకి మెలకువలో తెలుస్తూ ఉంటుంది, కొన్నిసార్లు కళ్ళలో తెలుస్తూ ఉంటుంది. కానీ గాఢ నిద్రలో దుఃఖం అనేది ఉండదు. అయితే మూడు అవస్థల్లోనే అహంకారం ఉన్న దుఃఖం ఎందుకు, దుఃఖం ఎందుకు ఉండదు డీప్ స్లీప్ లో అంటే, అభాస లేకపోవడం వల్ల అన్నారు. అంటే ఇది నిజం, ఇది అనిజం, ఇది సత్యం, ఇది అసత్యం అనేది మనకి గాఢ నిద్రలో తెలియదు కదా, అందుకు ఆ క్లూ పట్టుకోమన్నారండి. అభాస నీకు డీప్ స్లీప్ లో లేదు, నీకు అక్కడ దుఃఖరహితంగానే ఉన్నావు, కానీ అక్కడ ఆ దుఃఖరహితంగా ఉన్నా కూడా సుఖం తెలియట్లేదు. ఎందుకు తెలియట్లేదు? అహంకారం ఉన్న వల్ల తెలియట్లేదు. అభాసలోంచి బయటికి రావాలి, అహంకారంలోంచి బయటికి రావాలి. అభాసలోంచి బయటకు వచ్చేస్తే అహంకారానికి పట్టు ఉండదు అంటే ఇంకా, ఎందుకంటే నీకు ఏది నిజం ఏది అబద్ధం అనే విచక్షణ నీకు వచ్చి నువ్వు అది నీకు అది నువ్వు విశ్వసిస్తే, అంటే ఏదైతే అంటే ఇప్పుడు తాడు పాము ఉదాహరణ ఇస్తారు కదా, ఇప్పుడు తాడు నువ్వు పాము అనుకున్నప్పుడు దాని తాలూకు భయం వస్తుంది, దాని తాలూకు వర్రి వచ్చేస్తుంది, ఏ అనుమానం వచ్చేస్తుంది. అది తాడు అని నిర్ధారణ అయిన వెంటనే నీకు ఎలా అయితే భయం పోతుందో అలా నీకు అబాక పోయేసరికి ఇంకా అహంకారానికి పట్టు ఉండదు. అంటే ఇది ఏది సత్యం ఏది అసత్యం అండ్ అదే అన్నారంటే ఇక్కడే గురువుదయ. గురువుదయ లేకుండా నువ్వు కోటి జన్మలు ఎత్తినా ఇందులోంచి మనం విడుదల అవ్వలేమంటే. అందుకు అంటే కలియుగానికి నామస్మరణ చెప్పారు కాబట్టి నిరంతరం మన ఆయన చింతనలు, స్మరణ అంటే చింతన, అంటే ఆయన నామం రెప్యుటేషనో లేకపోతే ఆయన తలపెట్టుకుంటూనో లేకపోతే అంటే ట్రూత్ని తలపెట్టుకునే కొలిది మనం మాయకి దూరం అయిపోతాం కదా, అక్కర్లేని దానికి దూరం అయిపోతాం, ఏదైతే అబద్ధమో దానికి దూరం అయిపోతాం. సో అలా నిరంతరం ఆయన్ని స్మరించుకునేలాగా మనల్ని ట్యూన్ చేసి ట్రైన్ చేసి ఉంచేశారండి. ఆయన ఏదైతే దుఃఖరహిత స్థితికి నేను అందరినీ తీసుకువెళ్ళాలి అని కంకణం కట్టుకున్నట్టు కట్టుకున్నారు కదా, అలా దుఃఖరహిత స్థితికి తీసుకువెళ్ళారంటే అందరినీ అంటే జ్ఞానం రావడం టైం పట్టచ్చు, ఆ డ్యూరేషన్ మన చేతిలో లేదు, మనకు అవసరం కూడా లేదు. ఎందుకంటే కర్తృత్వం లేకుండా మనం జీవించినప్పుడు మనకి టైము డిస్టెన్స్ లేకపోతే జన్మలతో కూడా సంబంధం లేదు, ఎందుకంటే అది కూడా అబద్ధం, ఈ చావు పుట్టుకలు కూడా నిజం కాదు. సో మనకి దాంతో సంబంధం లేదు. కర్తృత్వం లేకుండా జీవిస్తూ ఉంటే మనం ఎప్పుడొకప్పుడు ఆ ముహూర్తం ఆయన పెట్టుకుంటాడు రీచ్ అయిపోతాం అంటే అదే అన్నారు. ఆయనకి ఏం అవసరం మీ దగ్గర నుంచి ఎక్కడికి, ఇప్పుడు నీ ఆస్తి కోసం భగవాను ఆశించాడా, నీదేమన్నా తింటాడా, నీ అహంకారం తింటాడా, నీ ఆస్తి ఎందుకు తింటాడు, నీ ఇంట్లో పళ్ళు ఉన్నాయి ఆయనకి నీ పళ్ళు కావాలా, కాదు నీ అహంకారాన్ని తినడానికి ఉన్నాడు ఆయన, నీ చదువులు నీ ఉద్యోగాలు లేకపోతే నీ ఆస్తి నీ పలుకుబడి భగవాన్కి ఏమన్నా కావాలా, కాదు ఏదైతే ఆపాదించుకుంటుందో అది తినడానికి ఉన్నాడు ఆయన. ఎందుకంటే నీ సర్వ రోగాలకి కారణం నీ అహంకారం, ఆ అహంకారాన్ని నిర్మూలించడానికి వచ్చారు ఆయన. ఆయనకి ఇంక వేరే పని లేదు అండ్ నీతో పని లేదు, ఎందుకంటే అహంకారానికి చైతన్యానికి ఎట్టి సంబంధము లేదు. అంటే అదే అంటే యోగం అంటే లోపల అంతర్యామితో అనుసంధానం కుదరడం, అది అద్భుతంగా అంటే ఇంజనికి పెట్టి తగిలించినట్టుగా. యోగం అంటే ఏమీ లేదు కైవల్యం, యోగం అంటే ఏమీ లేదు, లోపల ఉన్న అంతర్యామితో మనల్ని కనెక్ట్ చేయడం. అంటే ఈ పంచేంద్రియాలతోటి మనసుతోటి బుద్ధితోటి ప్రపంచంతో కనెక్షన్ విడగొట్టి లోపల ఉన్న అంతర్యామితో ఎప్పుడైతే కనెక్ట్ అయిపోయామో అప్పుడు ఇంక కర్తృత్వం అనేది ఉండదు, అంటే నేను చేస్తున్నాననే భావన ఇంకా మిగలదు మనకి. మనం అదే అన్నారంటే అహంకారం నశించాలంటే ధర్మాచరణ ఉండాలి, వే ఆఫ్ లివింగ్. ఇప్పుడు అంకులు ఎలా జీవించి ఇప్పుడు ఎలా ప్రాక్టికల్ గా ఆయన జీవించి చూపించారు, అలా డిసిప్లిన్డ్ వే ఆఫ్ లివింగ్ ఉండి అంటే ఈశ్వర ప్రీత్యర్థం మనం పనిచేస్తూ ఉంటే అంటే ఈ కోటి చేష్టలకి కోటి జన్మికలకి ఈ మాయకి పడిపోకుండా మనం, అప్పుడు ఇంకా మనం విడుదల అవ్వడం ఈజీ అంటే ఇంకా అదే దానికి ఇంకా అదేనండి సప్రయత్నం కాలపరిపక్వం ఈశ్వర కటాక్షం అంటారు కదా, ఆ లోపల ముడి తెగిపోవాలి. అదే అన్నారు బయట నువ్వు బయట నువ్వు ఒక ముడి ఉందనుకో నువ్వు తీయలేకపోతే ఏదో ఎవరో హెల్ప్ తీసుకున్నావు ఆ ముడి తీసేసుకోవచ్చు, కానీ లోపల ఉన్న ముడి ఎవరు తెంపుతారు నీకు. అదే అన్నారు ఇప్పుడు నువ్వు 100 కోట్లు సంపాదించేయచ్చు, అది ఇది కూడా అన్నారంటే నువ్వు ఎంత సంపాదించేసినా నా తెలివితేటలతో సంపాదించాను లేకపోతే ఇంత ఎఫిషియెంట్ గా నేను సంపాదించాను అని అనుకుంటూ ఉంటారు అది పెచ్చతనం అన్నారంటే. ఎందుకంటే నీకు ఆ అవకాశం ఇవ్వడం, ఆ సౌకర్యం ఇవ్వడం, నువ్వు అది సంపాదించేలాగా నీకు శక్తిని ఇవ్వడం, నీకు సమకూర్చడం, అది ఈశ్వరుడు చేయకపోతే నీకు తలతీ తల పెట్టగలిగిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. నీకే అంత సంపాదన రావడానికి అక్కడ ఈశ్వరుడు ఇవ్వకుండా ఎలా వచ్చింది? సో ఇది తెలియకుండా మన మన మనం ఏదో సాధించామనో మనం ఏదో అని అసలు ఇవన్నీ మాయ, అసలు మాయలో భాగాలు ఇవన్నీ నీ ధనం కానీ. అదే అన్నారు ఇప్పుడు నీ ఆస్తి ఈ రోజు ఉండొచ్చు రేపు ఉండిపోవచ్చు, ధనవంతులు పేదవాళ్ళు అయిపోతారు, పేదవాళ్ళు ధనవంతులు అయిపోతారు, లేకపోతే ఈ రోజు ఆరోగ్యంగా ఉన్నావు అనుకున్నాడు రేపు అసలు మనిషి ఉండకపోవచ్చు. సో ఇదంతా మాయని ఫస్ట్ నువ్వు గుర్తించు, అబద్ధం అని నువ్వు గుర్తించు, లోకాన్ని చూసి ఇది నిజం అనుకుని, లోకంలో ఉన్న వికారాలను నిజం అనుకుని, లేకపోతే ఆ దాన్ని ఏదో సంపాదిద్దామని కాదు, అసలు ఏది లేదు, అదంతా మాయ. అంటే రామకృష్ణుడు మాటల్లో లీలా డ్రామా అన్నారు, కృష్ణుడు మాయ అంటే రామకృష్ణుడేమో ఇదంతా ఒక లీల మాత్రమే, అంటే నిజం కానిది నిజంగా కనిపించి ఇన్ని రకాలుగా కనిపిస్తోంది, వాస్తవంలో ఇది లేదు. సో ఈ అహంకారం నుంచి విడుదల అవ్వడానికి బోల్డ్ అంటే బోల్డ్ రకాలుగా వివరణగా చెప్పారంటే మనకి సబ్జెక్ట్, అందులో నిరంతరం స్మరణ అంత తేలిక ఇంకోటి లేదు. అందులో మనల్ని సునాయసంగా పెట్టించారు ఆయన. అంటే పొల్యూషన్ అనేది లేకుండా చేసేసి ఆ లోపలున్న చైతన్యంతో మనకి కనెక్షన్ ఏర్పరిచి అది నిజం ఇదంతా అబద్ధం అనే స్ఫురణ మనకి కలగజేసి ఉండటం అనేది మనతో ప్రాక్టీస్ చేయిస్తూ వచ్చి అక్కడికి గమ్యం చేర్చే వరకు విడిచిపెట్టే ప్రసక్తే లేదు. కాబట్టి మనం నిర్భయంగా సుఖంగా సారోలెస్గా హ్యాపీగా జర్నీ చేసే ఆయనలో ఐక్యం అవ్వడం ఏంటి, అంతే ఇంకేం లేదు మనకి.
అవునమ్మా, అవునమ్మా, లోపు కనెక్టింగ్ మట్టు
అంతర్యామే. అవును, అదిగో ఇంకా మూడు జనరేషన్లు ఇప్పుడు దీప్ అంటున్నట్టు చిన్న పిల్ల అది కూడా ఎందుకు ఇంకా మీతో అనవసరం, నేను పెట్టుకునేదో ఆయనతోనే పెట్టుకుంటాను అన్నట్టు. సో బ్లెస్డ్ ఆంటీ అవర్ లైఫ్ గురువు గారితో. ఇంకేదన్నా ఉంటే చెప్పి మీరు ముగించండి ఆంటీ.
చాలా బాగా చెప్పాను అన్న చెప్పి చాలా బాగుంది.
అంతా ఉంటారు కదా అంటే పెద్ద పెద్ద సామ్రాజ్యాలు అంతరించిపోయినవి, అంటే సూర్యుడు అస్తమించని, సూర్యుడు అస్తమించని దేశం అనుకునేవారంట. అంటే అన్ని చోట్ల వాళ్ళ పరిపాలన ఉండేది బ్రిటిష్ వాళ్ళది. ఏమైంది ఈ రోజు వాళ్ళకి అసలు ఇంకా ఏముంది, అలా పెద్ద పెద్ద సామ్రాజ్యాలు కొట్టుకుపోయినవి. పేదవాళ్ళు ధనవంతులు అవ్వచ్చు, ధనవంతులు పేదవాళ్ళు అవ్వచ్చు, లేకపోతే ఇలా అంటే ఏది శాశ్వతం కాదు కదా, ఏది శాశ్వతం కాదు. ఈ దేహము, ఇంద్రియాలు, మనసు ఏది నిజం కాదు. ఎక్కడి నుంచి విద్భవిస్తోంది, అసలు నేననే తలంపు వచ్చాక ఇవన్నీ వస్తున్నాయా, తలంపు రాకుండా అవన్నీ వస్తున్నాయా, నేననే తలంపు వస్తోంది, ఎక్కడి నుంచి వస్తోంది ఆ ఆరిజిన్ చూసిన నాకు అదే అనిపిస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్, ఇప్పుడు మన పిల్లలు, ఇప్పుడు దీప్ చెప్పినట్టు పిల్లలు నిజంగా ఒక్కసారి మనసు ఎక్కడి నుంచి ఉద్భవిస్తోంది అనే అబ్జర్వేషన్ చేస్తే అదే భగవాన్ అన్నట్టు అహంకారం ఉంటే అంతా ఉంది, లేకపోతే ఏమీ లేదు. అహంకారం అంటే యా నేననే ప్రథమ తలంపు, ప్రథమ తలంపు నుంచి వస్తుంది. అది వచ్చాక ఇది అసత్యం సత్యంగా, సత్యం అసత్యంగా కనిపిస్తోంది. అసలు ఇది ఎక్కడి నుంచి వస్తుంది అని గమనించి చూస్తే ఏమీ లేదు కదా అంటే, లోకం లేదు, శరీరం లేదు, ప్రపంచం లేదు, రాగద్వేషాలు లేదు, ఇష్టాయిష్టాలు లేదు. నువ్వు ఎక్కడి నుంచి అయితే ఉదయిస్తున్నావో అక్కడ ఉండడం కనుక అలవాటు చేసుకుంటూ వచ్చినా కూడా చైతన్యంలో ఐక్యమైపోతాము. లేదు నిరంతరం నామస్మరణ, నిరంతరం ఆయన స్మరణ, ఆయన సబ్జెక్టు మాట్లాడుకోవడంలో కూడా అక్కడికే వెళ్ళిపోతాము. సో ఎటు నుంచి మీరు అన్నట్టు చుట్టూరు ఎటు చూసినా మీకు దేవుడు, దేవుడు పటాలు, దేవుడు నాన్నగారి మాట, నాన్నగారు ప్రతిబింబాలు తప్ప ఇంకేమీ కనపడవు. కాబట్టి ఇంకా మనసుకి ఇంకో మాయలోకి వెళ్ళడానికి స్కోప్ ఇవ్వకుండా చైతన్యం రేపు ఆయన మలుస్తున్నారు మనల్ని. అంటే అంతర్దృష్టి తప్ప బాహ్యమైన దృష్టి మనకి రాకుండా ఆయనే మనకి కంచి కట్టేసి లోపలికి, అంటే లోపలికి తప్ప బయటికి చూడనివ్వట్లేదు మనల్ని. ఇప్పుడు కరోనా వచ్చి మన అందరినీ లాక్డౌన్ లో ఇంట్లో ఎలా పెట్టేసిందో అలా మన మనసు బయటికి వెళ్ళకుండా హృదయంలో పెట్టించే ప్రక్రియలో ఆయన ఉంచారు మనల్ని. అని చెప్తే మనకి మనకి ఎక్కడున్నా ఇంత, అంటే ఎక్కడున్నా మనం నిర్వికారంగా ఉండొచ్చు ఇంకా. అండ్ ఇంకొకటి మంచి మాట అంటే ఈ ఈ కరోనా సీజన్ కి అనుగుణంగా ఒక మాట నాన్నగారు అన్న మాట అనమాట. ఒక జర్నలిస్ట్ విలేకరి అడిగాడంట, ఒక బాగా రిచ్ మ్యాన్ అయ్యేది వేరే దేశంలో అనమాట, మీరు ఒక రూపాయి సంపాదిస్తే 50 పైసలు మీరు, అంటే ఇది కూడా మీకు వర్తిస్తుంది, అందుకు చెబుతున్నానండి, మీ టాపిక్ కి ఇది కూడా వర్తిస్తుంది అని చెప్తున్నాను. ఎందుకంటే ఒక మీరు ఒక ఒక రూపాయి సంపాదించారనుకోండి 50%, అంటే ఆయనకున్న ఆయనకున్న సంపాదనలో 50% ఇలాగ సర్వీస్ చేస్తారంట. ఆ విలేకరి అడిగాడంట, ఎందుకండి 50% ఎందుకు, ఇప్పుడు క్రైస్ట్ కూడా 10% సరిపోతుందని చెప్పాడు, మీరు అలా 50 50% లేనోళ్ళని భోజనాలని లేకపోతే పేదవాళ్ళని చదువులని వాళ్ళ ఫీజులని రకరకాలుగా అంటే అనారోగ్యంగా ఉన్న వాళ్ళకి వైద్యం చేయించడం అని ఇలా చాలా కార్యక్రమాలు చాలా వాటికి ఇంత ఫండింగ్ ఇచ్చి 50% మీరు సద్వినియోగం చేస్తున్నారు. ఎందుకంటే దాచుకోవచ్చు కదా, మీరు అందరిలోనే గొప్ప అనిపించుకోవచ్చు కదా, ఇంకా ధనవంతులను చెప్పించుకోవచ్చు కదా, ఎందుకు ఈ పని చేస్తున్నారు మీరు అని అడిగారంట. అడిగితే అప్పుడు ఆయన అన్నారంట, నేను ఎవరి కోసం చేయట్లేదు ఇది, ఇది చేయడం వల్ల నాకు శాంతి వస్తుంది, ధనంలో శాంతి లేదన్న సంగతి నాకు అర్థమైంది, అది షేరింగ్ చేయడం వల్ల నా మనసుకు శాంతి వస్తుంది కాబట్టి చేస్తున్నాను, అక్కడ ఎవరినో ఉద్ధరిస్తున్నానో లేకపోతే నేను ఏదో గొప్ప కార్యం చేస్తున్నానేనో అని నాకు అసలు అనిపించదు. కేవలం ఇప్పుడు భర్తకి భార్య అన్నం పెడితే అదేదో దానము ధర్మం అనుకోదు కదా, అలాగే పిల్లోడికి మనం అన్నం తినిపించుకుంటే అది దానము ధర్మం అనుకోం కదా, లేకపోతే వాటి స్కూల్ ఫీజు కంటే మనం ఏదో దానం ధర్మం చేసామని అనుకోం కదా. అంత సహజంగా భగవంతుడు నాకు ఇచ్చింది, భగవంతుడి కోసం నేను ఉపయోగిస్తున్నాను, ఇందులో ఏముందన్నాడంట. మీ ఫ్యామిలీ ఎప్పుడు అలా జీవించారంటే అది బయట వాళ్ళకి తెలియకపోవచ్చు, అంటే ఈ సందర్భంలో మెన్షన్ చేయాలి కాబట్టి అంత జీవించిన విధానం అంటే ఆదర్శంగా ఆయన ఎలా జీవించారనడానికి ఇది ఒక ఉదాహరణ. నాన్నగారు చెప్పిన మాటల్లోనే ఇది ఒక ఉదాహరణ అనమాట. ఎప్పుడు కూడా ఏదో చేస్తున్నామని అనుకోలేదు, ఆయన ఆయనకి సంతృప్తి కలిగింది కాబట్టి అది చేశారు. అంటే డూ యువర్ బెస్ట్ అండ్ లీవ్ ది రెస్ట్ అంటే ఆయన అదే. ఇది కూడా అంటే ఇది ఈ మాట కూడా బాగా వర్తిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా 1 లక్ష ఇచ్చారు లేకపోతే 10 లక్షలు ఎక్కడైనా డొనేషన్ ఇస్తే వాళ్ళ మైండ్ అంతా వాళ్ళు మన పేరు గుర్తించారో లేదో, లేకపోతే మనం ఇక్కడ ఇచ్చాం కదా ఆ ఇచ్చిందనే విలువ ఉంచుతారో లేదో, మనల్ని గుర్తిస్తారో లేదో, ఆ ఇచ్చినందుకు మన పట్ల వాళ్ళ గుర్తింపు ఉంటుందో లేదో, ఇలా ఉంటుందంట మనసు చాలా మందిది. అంటే చేస్తారంట, చేయడం మంచిగా చేస్తారంట, డూ యువర్ బెస్ట్ వరకు కూడా చేయగలుగుతారంట, కానీ మీరు రెస్ట్ చేయరంట. అంటే ఇచ్చి మర్చిపోవడం జరగదు. అసలు ఇక్కడ చెప్పింది ఏంటంటే డూ యువర్ బెస్ట్ అని వదిలేదు, డూ యువర్ బెస్ట్ అండ్ లీవ్ ది రెస్ట్ అన్నారు. గుర్తింపు ఆశించడమో లేకపోతే ఎవరన్నా గుర్తిస్తున్నారా లేదా లేకపోతే అయ్యో ఇంత చేసాం మనకి ఏ విలువ లేకుండా అయ్యింది ఇలా అనుకుంటే నువ్వు చేసిన బెస్ట్ వృధా అన్నారు. అంటే బెస్ట్ చేసి నిన్ను నువ్వు పాడు చేసుకుంటున్నావు, నువ్వు కుళ్ళిపోతున్నావు బెస్ట్ చేసి, అది బెస్ట్ కాదు. బెస్ట్ చేసి నువ్వు మర్చిపోవాలి అంటే నువ్వు అదే భగవంతుడు మీరన్నట్టు అంతటా ఆయనే ఉన్నదే, ఆయనే చేసేది ఆయనే, కర్త కర్మ క్రియ ఆయనైనప్పుడు నువ్వెవరు ఎవరికి ఇవ్వడానికి, అసలు దేర్ ఆర్ నో అదర్స్ అని. దిస్ ఇస్ నాట్ షేరింగ్ ని దాన ధర్మం అనుకోకండి, షేరింగ్ ని దయచేసి దాన ధర్మం అనుకోకండి అన్నారన్నమాట. అంటే అంత సహజంగా ఉండాలంటి జీవితం, అంత సహజంగా ఉండాలి అంటే అహంభావ రహితమైన జీవితం, అహంకారంతో సహజంగా జీవించడం కాదు, అహంకార రహితంగా సహజంగా చైతన్యవంతంగా సహజంగా జీవించగలగాలి. అప్పుడు న్యాచురల్ గా ఆ న్యాచురల్ స్టేట్ కి న్యాచురల్ గా వెళ్తాం, అంటే ఆ సహజమైన వస్తువు దగ్గరికి సహజంగా వెళ్తాం అన్నమాట. అంటే ఇంకా గుర్తింపులు ఆశింపులు అన్ని వదిలేసుకుని ఇదేమీ లేదు, ఇదంతా మాయా, మనదేమీ లేదు, ఏది జరిగినా ఆయన సంకల్పంతో జరుగుతోంది, ఏది ఇచ్చినా ఆయన తీసుకుంటున్నాడు, మనం కేవలం నిమిత్తం మాత్రం, మరుక్షణం మన జీవితం ఎలా ఉంటుందో మన చేతిలో లేదు. సో ఏది చేసినా ఏది జరిగినా అది ఆయన తెలియకుండా జరగట్లేదు. అది ఇంకొకటి కూడా, ఇప్పుడు భగవాన్ దగ్గరకు ఒక అతను వచ్చి భగవాన్ వాళ్ళు నన్ను అకారణంగా తిడుతూ ఉన్నాడు, అసలు అర్థం అర్థం లేదు దీనికి, కొంచెం ఇబ్బందిగా ఉంది అంటేని, అదేమిటి అసలు నీకు దేహభావన ఉందా లేదా, నీకు దేహభావన ఉంది, నీ దేహాన్ని నువ్వు ఎలాగో ఏమనుకోవు అని పెట్టవు, మరి నువ్వు అసలు దేహభావం నుంచి ఎలా విడుదలవుతావు, ఆడు తిడుతున్నాడు నీ దేహభావం నుంచి, ఆడు విడగొడుతున్నాడు ఆడికి నువ్వు కృతజ్ఞతగా ఉండు. అంటే ఇంకా పాజిటివ్ తప్ప నెగిటివ్ లేదు, ఇంకా నెగిటివిటీ ఎలా వస్తుంది, నెగిటివిటీ వస్తే అంతర్ముఖం అవ్వదు అంటే మనసు. నువ్వు ప్రతిదీ నువ్వు పాజిటివ్ గా తీసుకుని ఈశ్వరుణ్ణి చూస్తే అంత ఆనందమే, దుఃఖం నువ్వు కావాలన్నా రాదంట, ఎందుకంటే ఆనందం తప్పేమీ లేదు. అదే సూర్యుడు ఉన్న చోటు చీకటి ఎలా ఉండదో సహజంగా నువ్వు ఆనందంగా ఉంటావు అంతటా నువ్వు ఆయన్ని చూడగలిగితే, ఎందుకంటే ఉన్నది నిజంగా కూడా లోపల బయట అదే కాబట్టి ఉన్నదిన్నట్టుగా నువ్వు దర్శించగలుగుతావు. అది ఇదొకటి బలే ఉదాహరణ చెప్తారంటే, ఇప్పుడు ఆరు ఆరు ప్లస్ నాలుగు ఇజ్ ఈక్వల్ టు పది కదా, ఇప్పుడు సిక్స్ ప్లస్ ఫోర్ ఇజ్ ఈక్వల్ టు టెన్. బయట లోకంలో ఎవరో ఎవరో వచ్చి నీతోటి సిక్స్ ప్లస్ ఫోర్ లెవెన్ అంటే నువ్వు నమ్ముతావా నమ్మవా, నమ్మకూడదు కదా. ఒకవేళ నువ్వు గుడ్డి అంటే గుడ్డిగా ఆ కాబోల్స్ అనుకున్నావు అనుకోండి, సిక్స్ ప్లస్ ఫోర్ ఇజ్ ఈక్వల్ టు టెన్ అంతే, లెవెన్ అని ఎవడో చెప్పాడు నీకు, అయ్యి ఉండొచ్చేమో అనుకుంటే నీ మీద నీకు విశ్వాసం లేనట్టు అన్నారు. అంటే లోకంలో ఎవరు ఏది చెబితే అది నిజం అనుకుని, ఎవరేది మాట్లాడితే అది నిజమేమో అనుకుని, అంటే నీ సొంత బుద్ధిని వదిలేసుకుని నీకు తెలిసిన నిజం కూడా నువ్వు అనుమానిస్తే నీ మీద నీకు విశ్వాసం లేనట్టు. ఫస్ట్ నిన్ను నువ్వు విశ్వసించకుండా నువ్వు ఈశ్వరుని ఎలా విశ్వసిస్తావు, నీకు మోక్షం ఎలా వస్తుంది, అసలు నీ జ్ఞానం ఎలా వస్తుంది. అందుకే ఇక్కడే ఎత్తువారి చేతి బిడ్డల కింద ఉండద్దు అని చెప్పింది ఇక్కడే అంటే, ఖచ్చితంగా భగవాన్ నాన్నగారి మాట పట్ల 100% మనం విశ్వసించి లోకం ఎన్నన్నా ఏదన్నా ఎలా అన్నా కూడా దానికి మనం గురి అవ్వకుండా అది నిజం అనుకోకుండా మన మన స్టాండ్ లో మనం ఉండాలన్నమాట. అంటే లెక్క కరెక్ట్ గా ఎలాగో అలా ఏది సత్యం ఏది అసత్యం అనేది క్లారిటీ మనకు ఉండాలి. ఎవరో ఏదో చెప్తారనేది నమ్మడం ట్రాక్ తప్పుతాం అన్నమాట అలాగా. సో అంటే నాన్నగారు మనకి చెప్పని విషయం అంటూ లేదండి, ఎందుకంటే ప్రతీది అంటే అన్నం ఆయనే ఉండారు, కూరలు ఆయనే ఉండారు, విస్తరం ఆయనే చేశారు, భోజనం ఆయనే పెట్టారు, తినిపించడం ఆయనే చేశారు, మింగడం అనే పని నువ్వు చేయని భగవాన్ ఎలా చెప్తారో, మింగడం అనే పని కూడా నాన్నగారు ఏమన్నారంటే మీరు మింగకపోతే గొట్ట మీసి మింగిస్తామన్నారు. అంటే దూడగొట్టే గొట్టం పోసి ఎలా పోస్తారో అలా అలా చేసిన వల్ల మనకి ఇంకొకలాగా మనం అవ్వడానికి ఆస్కారం లేదు. కానీ ఆ మాట కూడా చెప్పేసించారు, ఎక్కడా ఎప్పుడు డిసీవ్ అవ్వద్దు, ఎక్కడా ఏమీ లేదు, ఎవరికి ఇప్పుడు కొత్తగా నేర్చుకునేది ఏమీ లేదు, హృదయంలో ఉన్న వస్తువు పొందడం తప్ప మనకి వేరే పని లేదు, అది జీవించడానికి ప్రతి మాట ఆయన చెప్పంది లేదు. సో ఇంకా మనం అసలు తల తిప్పకుండా మనం చోట్లోకి వెళ్ళడమే అంటే సహజంగా నాన్నగారు అన్నట్టు నిర్మలంగా సహజంగా స్వీట్ గా, ఎందుకంటే మధురాధిపతికి అంతా మధురమే. కొంచెం ఎక్కడన్నా మనలో పచ్చి పులుపు చేదు ఉంటే అది కొంచెం అదే ఐదు అబ్బాయి ఇన్ని కష్టాలు వచ్చేస్తున్నాయి. ఒక అతను అడిగాడంట, భగవాన్ ఇన్ని కష్టాలేంటి మంచి వాళ్ళకి, చెడ్డవాళ్ళందరూ సుఖంగా ఉంటున్నారు, మంచి వాళ్ళకి ఇన్ని కష్టాలేంటి భగవాన్ అంటే, అసలు ఇదంతా లేదురా, ఉన్నోళ్ళు లేనోళ్ళు కష్టము సుఖము ఇవన్నీ మాయా, ఆ మాయ నిజం అనుకోవడం వల్ల నువ్వు అలా అనుకుంటున్నావు, లేకపోతే ఏమీ లేదన్నారు. కానీ మళ్ళీ ఒక మాట అన్నారంట దయతో, ఏంటంటే భగవంతుడు తెలియదా, తెలియకుండా ఏ కష్టమైనా వస్తుందా, నీకు కష్టం వస్తుందంటే ఇప్పుడు చెరుకుగడ ఉంది, చెరుకుగడని మెషిన్ లో పెడితే తప్ప రసం రాదు, ఇప్పుడు బంగారం ఉంది, బంగారాన్ని ఒక టెంపరేచర్ లో కాలిస్తే గానీ దానికి ప్యూరిటీ రాదు, అలా కొన్ని సంఘటనలు జరిగితే గానీ నీ మనసుకి పరిపక్వత నీ మనసుకి పవిత్రత రాదన్నప్పుడు ఒక్కొక్కసారి తలుపు సందన పెట్టి నొక్కవలసి వస్తుంది. అది నీ పట్ల దయతోనే చేస్తారు తప్ప మంచి వాళ్ళ పట్ల ఆయనకి దయ ఇంకా ఎక్కువ ఉండకుండా ఎందుకు ఉంటుంది, కేవలం నిన్ను సంస్కరించడానికి అది అవసరం కాబట్టి వస్తుంది. అంచేత నువ్వు దేన్ని కూడా ఇది చెడు జరుగుతుందనో ఇది కష్టమైపోతుందనో అనుకోకు, అది దయతో భగవంతుడు నీకు చేస్తున్నాడని అది గుర్తించిన వారు ధన్యులు అన్నారు. ఆయన అనుగ్రహం ఇది కూడా ఆయన అనుగ్రహాన్ని గుర్తించిన వారు ధన్యులు అన్నారండి. అంచేత ఏది కష్టం, ఏ కష్టం వచ్చినా మన మనసుకు కష్టం అనిపించినా అది ఈశ్వరుడు మన పట్ల దయతో చేస్తున్నాడు అనే స్థిరత్వం మనకు ఉంటే మనం దేనికి కృంగిపోకుండా ఉంటాం అన్నమాట. అది బుద్ధుడు అన్నట్టు ఆనంద్ తోటి, నేను ఇంత గొప్పవాడిని అంత గొప్పవాడిని అంటే నీకేం వస్తుంది, ఏ ఏ స్థితి అయితే నేను పొందానో అది నువ్వు జీవించుండగా పొందు, అది తప్పింటి వేరే పని లేదు నీకు ఇక్కడ. సో అక్కడ అందరం స్థిరపడదామండి. దీప థ్యాంక్ యూ రా, మధ్యలో అలాగే థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ రా దీప. ఓం శ్రీనాథ పరమాత్మనే నమః. ఓం శ్రీనాథ.